ప్రైజ్ లార్డ్ అన్న. సిస్టర్ నవనీత గారు 3-4 వచనాలు.
ప్రైజ్ లార్డ్ సిస్టర్.
ప్రైజ్ లార్డ్.
ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను.
ప్రైజ్ రాసిస్టర్. థ్యాంక్ యూ. 5-6 వచనాలు బ్రదర్ ప్రేమ్ కుమార్ గారు.
ప్రైజ్ లార్డ్ సిస్టర్.
ప్రైజ్.
కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడిను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. ప్రైజ్ లార్డ్ సిస్టర్.
ప్రైజ్ లార్డ్. 7 వచనం సిస్టర్ ప్రసన్న గారు.
ప్రైజ్ లార్డ్ సిస్టర్.
ప్రైజ్.
కొన్ని ముండ్ల పొదల్లో పడను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను.
8 వచనం సిస్టర్ శిరీష గారు, ICDS కోఆర్డినేటర్.
ప్రైజ్ లార్డ్ సిస్టర్. కొన్ని మంచి నేలను పడి 100 అంతలు గాను, 1 60 అంతలు గాను, 1 30 అంతలు గాను ఫలించను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను.
18-19 వచనాలు సిస్టర్ శిరీష గారు, వికారాబాద్ మెడికల్ కోఆర్డినేటర్.
ప్రైజ్ లార్డ్ సిస్టర్.
ప్రైజ్ లార్డ్.
విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. ప్రైజ్ లార్డ్ సిస్టర్.
ప్రైజ్ లార్డ్. 20-21 వచనాలు ట్రైనింగ్ టీమ్ నుంచి శామ్యూయేలు అన్న.
వందనాలక్క. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. థ్యాంక్ యూ.
22 వచనం సిస్టర్ ప్రమీళ గారు. సిస్టర్ ప్రమీళ గారు 22 వచనం. ప్రమీళ సిస్టర్.
ప్రైజ్ లార్డ్ సిస్టర్.
అమ్మ. ప్రైజ్ లార్డ్.
ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలవుడవును.
23 వచనం ప్రైజ్ లార్డ్ అమ్మ. 23 వచనం బ్రదర్ రాంబాబు గారు.
సిస్టర్ ప్రైజ్ లార్డ్.
అన్న ప్రైజ్.
మంచి నేలన విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు, వాడు సఫలుడై 100 అంతలు గాను, 1 60 అంతలు గాను, 1 30 అంతలు గాను ఫలించిన. ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ లార్డ్ అన్న. మరి ఎంతో అర్థవంతంగా అక్షర దోషం లేకుండా లేఖన భాగాన్ని చదివి వినిపించిన టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మరి నిన్నటి దినం జరిగిన స్టడీ నుంచి కొన్ని క్లుప్తమైన విషయాలు మనం ఒకసారి రివ్యూ చేసుకున్నాం. 12-13 అధ్యాయాల మధ్యలో ప్లేస్ మారింది అన్న విషయం ఆ దినమందు అని చూసి మనం ప్లేస్ మారింది అని గమనించాం. అలానే యేసుప్రభు వారు సముద్ర తీరంలో కూర్చుని ఉండెను. సముద్ర తీరము అంటే గలిలయ సరస్సు తీరంలో కూర్చుని ఉండిన అక్కడ బహుజన సమూహాలు వచ్చినప్పుడు ఆయన ధోని యొక్క కూర్చుని ఆ జన సమూహాలందరికీ కూడా ఉపమాన రీతిలో బోధిస్తున్నారు అని మనం చూసుకున్నాం. అక్కడ ఉపమానము అంటే అర్థం ఏంటి అని మనకి ప్రశ్న వచ్చింది. అయితే ఒకదానితో మరొకటి పోల్చి చెప్పడం అని అర్థం. దేవుని రాజ్యం యొక్క ఆధ్యాత్మిక విషయాలను ప్రకృతిలోని భౌతిక విషయాలతో పోల్చి చెప్పడం అనేది మనం చూసాం. అది ఉదాహరణ ఎగ్జాంపుల్ కాదు, ఉపమానం ఎగ్జాంపుల్ ఒకటి కాదు అని చూసాము. అలాగే ఇజ్రాయేలీలు గొర్రెల కాపురులు అలాగే వ్యవసాయం చేస్తారు కాబట్టి వారికి అర్థమయ్యే విషయాలతో పోల్చి చెప్పారు అని మనం చూసాం. అలా అయితే యేసుప్రభు వారు ఉపమానం ఎందుకు వాడారు, ఉపమానం చెప్పడం అంటే అందరికి అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో చెప్పారా అంటే కాదు. మత్తయి సువార్త 13:11-12 ప్రకారం, మార్కు సువార్త 4:11-12 ప్రకారం ఆసక్తి ఉన్నవారికి అది అర్థం అవడానికి, ఆసక్తి లేని వారికి, హృదయం కఠినంగా ఉన్నవారికి అర్థం కాకుండా ఉండడానికి అని మనం చూసుకున్నాము. అయితే ఇక్కడ విత్తువాడు ఎవరు అంటే మత్తయి సువార్త 13:37 ప్రకారం మనిషి కుమారుడు అని, అలాగే విత్తనము ఏంటి అన్నప్పుడు లూకా 8:11, మత్తయి 13:18-19 ప్రకారం దేవుని వాక్యము విత్తనము అని చూసుకున్నాము. అలానే విత్తనం కాదు, విత్తనం చల్లుతున్నారు అన్న విషయం కూడా మనం గమనించుకున్నాము. అలానే రాతి నేల అని తెలిసి కూడా ఎందుకు విత్తుతున్నారు అన్నప్పుడు మార్కు సువార్త 16:15 ప్రకారం, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని, అలాగే యోహాను సువార్త 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, లోకంలో ఉన్న అందరినీ ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టి రాతి నీళ్ళ ఉన్న వారికి కూడా వాక్యం వెళుతుంది అని మనం చదివాం. అలానే సూర్యుడు ఉదయించినప్పుడు ఎండిపోకుండా ప్రభు జాగ్రత్త తీసుకోవచ్చు కదా, ఆయన ఎండిపోతుంటే ఏం చేయడాన్ని కూడా మనం డిస్కస్ చేసామండి. ఆయన అంటే ప్రభు వారు బలవంతంగా ఎవరిని మార్చరు, ఆయన చేయవలసింది ఆయన చేశారు, ఆయన విత్తవలసింది ఆయన విత్తుతూ ఉన్నారు కాబట్టి ఎదుటి వారు ఎవరైతే వింటున్నారో వారి రెస్పాన్స్ కూడా చాలా ప్రాముఖ్యం. కేవలం ఒక సైడ్ నుంచి కాదు, రెండు సైడ్స్ నుంచి ఆ కార్యం అనేది జరగాలని కూడా మనం చూసాం. అలానే రాతి నేల ఉన్నవారి విషయంలో నిరుత్సాహపడాలంటే అవసరం లేదు. యిర్మీయా 23:29 ప్రకారం, నా మాట అగ్ని వంటిది కాదా, బండలు బద్దలు కొట్టి సుత్తి వంటిది కాదా అని మనం స్టడీ చేశాం. ఏస్కేలు 36:26 ప్రకారం, రాతి గుండె మీలోంచి తీసివేసి మాంస హృదయం మీకు ఇస్తాను అన్నారు కాబట్టి వారి విషయంలో మనం ధైర్యం కలిగి ఉండాలి, వారికి కూడా ప్రభు అవకాశం ఇస్తారు. అలానే 7వ వచనం నుంచి, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేయును, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు మన వాక్యం నుంచి ఇహలోక చింతలు, ధనమోహము, ఇతరమైన ఆపేక్షలు, ధనభోగములు, జీవన సంబంధమైన విచారములు అవి అణిచివేస్తాయి, ఇవి ముండ్ల పొదలు అని చూసాము. దానిలోంచి మనం ఐహిక విచారాలు అంటే ఏంటి అన్నప్పుడు దైనందిన అవసరాల గురించి చింత, ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి అని, భవిష్యత్తు గురించిన భయము, చింత, లోక గౌరవం గురించి, స్థితిగతుల గురించి అనేక రకమైన చింతలు అని మనం చూసాము. అలాగే ధనభోగము అన్నప్పుడు దేవుడు దీవిస్తే ఐశ్వర్యం వస్తుంది కానీ సాక్ష్యాలు వింటున్నాం కదా, మరి వాక్యంలోనేమో ధనభోగం వాక్యాన్ని అణిచివేస్తుంది అని ఉంది కదా, మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు అలాంటి సాక్ష్యాలు తప్పు, సరైనవి కాదు, అవి అవగాహన లోపం తెలియక చెప్తున్నారు అని మనం చూసాము. అట్లాగే దీని గురించి కొంతమంది చాట్ బాక్స్ లో కూడా కొన్ని వాక్యాలు కోట్ చేసి ఆన్సర్స్ చెప్పారు. లూకా 12:33-34 ప్రకారం, మీకు కలిగిన వారిని ధర్మం చేయండి, పాతగిలని సంచుల్లో పరలోకముందు అక్షయమైన ధనాన్ని సంపాదించుకోండి, మీ ధనం ఎక్కడుంటుందో మీ హృదయం అక్కడే ఉంటుందని కోట్ చేశారు. అలాగే మత్తయి సువార్త 25:35-40 ప్రకారం, మిక్కిలి అల్పమైన వీరిలో ఒకరికి మీరు చేసి గనక నాకు చేసినట్లంటే ఆకలిగా ఉన్న వారికి భోజనం పెట్టడం, దప్పికొని వారికి దాహం తీర్చిన ఇట్లాంటి విషయాలు. మత్తయి సువార్త 6:24, లూకా సువార్త 16:13 ప్రకారం, సిరికి దేవునికి మనం దాసులుగా ఉండలేము అన్న విషయాలు మనం డిస్కస్ చేసామండి. అలా మనం 7 వచనాల వరకు డిస్కస్ చేసాము. 8వ వచనం నుంచి ఈ రోజు స్టడీలో కొనసాగుతూ ఉంటాం. ఈ సమయాన్ని దేవుని దాసులు టీ మహేష్ అన్న గారికి అప్పగిస్తా ఉన్నాను. అన్న ప్రైజ్ లోడ్ అన్న.
అన్న
క్లియర్ గా ఉందన్న.
ప్రార్థన చేద్దాం. త్వరలో ఉంచండి. పరిశుద్ధులు ఎంతండి, ప్రాణస్వరూపేందేవా, దయగలిని రక్షక, మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ మీ పాదాలు వద్దకొచ్చా. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన దినం ఈ 6వ తేదీని బట్టి, ఉపవాస దినాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి మీకు వందనాలు. బలాన్ని ఇచ్చారు, శక్తిని ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు. ప్రభు మీ చిత్తం చేయడానికి మీరు సహాయం చేయండి. మీరు ఇచ్చిన గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి కూడా, మీరు మాకు ఇచ్చిన గ్రూప్ బైబిల్ స్టడీని బట్టి కూడా మీకు వందనాలు. దాసరాలు సుసన్నాన్ని బట్టి మీకు వందనాలు. స్టడీ టీంని మీరు బలపరచండి, వాక్యంలో బలవంతం చేయండి, పరిచర్లు బలవంతం చేయండి, స్వీయ ఉదయభావ గారిని బలపరచండి, నవనీతాన్ని బలపరచండి, ప్రేమను మీరు బలపరచండి, ప్రసన్న సిస్టర్ని బట్టి, శిరీష సిస్టర్ని బట్టి, దేవా శిరీష వికారాబాద్ సిస్టర్ని బట్టి, సామ్యాన్ని బట్టి, ప్రమేయాన్ని బట్టి, రామభావం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభువుని పొందాలి. వచ్చిన వారందరినీ బలపరచండి, ఆశీర్వాదకరంగా మీరు మార్చండి, దీవెనకరంగా మీరు మార్చండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రిని. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు నామములో వందనాలు. చాలా చక్కగా రివ్యూ చేసి నడిపిస్తా ఉన్న స్టడీ లీడర్ సోదరి సుసన్నకు వందనాలు. మెడికల్ కోఆర్డినేటర్లు, డిఎఫ్జే కోఆర్డినేటర్లు ఉదయకాలం ఆరాధనలో ఉన్నారు స్టడీ టీమ్ గా. నిన్నటిదే ముందు చాలా చక్కగా స్పష్టంగా వాక్యాన్ని చదివారు, కొత్త మాటల్లో కూడా మీరు చెప్పగలిగారు. ఏడు వచనాల మీద మనం చర్చించుకుంటూ వచ్చాం. 8వ వచనం నుంచి మనం చర్చించుకుంటూ ఈరోజు డిస్కషన్ కంప్లీట్ చేయాలి, కంప్లీట్ గా పోర్షన్ కంప్లీట్ చేయాలి. కాబట్టి సిద్ధపడదాం. అట్లాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అన్ని జిల్లాల్లో ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నాం. దాని కూడా సిద్ధపడదాం. మీరు మీ జిల్లాల్లో అనేకుల రక్షణ కొరకు ప్రార్థించడానికి సిద్ధపడాలని కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రత్యేకించి ఈ వారం మన్యం జిల్లా ప్రథమ వారసు కోసం కొరసతి పడుతూ ఉన్నాం. ఈ రాత్రికి ప్రయాణం ఉంది, దాని కొరకు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. బైబిల్ డిస్కషన్ పార్ట్లో 7వ వచనం వరకు మనం నిన్నటిదే ముందు డిస్కస్ చేసాం. మరలా ఇంకొకసారి చదువుకునే అవకాశం వచ్చింది కాబట్టి 1 నుంచి 7 వచనాల్లో ఏమైనా డౌట్లు ఉంటే స్టడీ టీమ్ సభ్యులు మీరు మాట్లాడవచ్చు. పార్టిసిపెంట్స్ కూడా మీ చాట్ బాక్స్ అందుబాటులో ఉంది. చాట్ బాక్స్ లో తప్పకుండా మీరు మీ ప్రశ్నలు, మీ సమాధానం తెలియజేయచ్చు. 1 నుంచి 7 వచనాల్లో ఏమైనా మాట్లాడాల్సిన ఉన్నవా? ఏమి లేకపోతే ముందుకు కొనసాగుదాం.
ఇక్కడ సముద్రం అనేటువంటి మాట లిటరల్ గా సముద్రం అని కాకుండా అది ఒక సరస్సు అన్న, అంటే ట్రాన్స్లేషన్ లో సముద్రం అని తర్జుమా చేయబడింది. కాబట్టి అక్కడ పెద్ద ఎక్కువగా అలలు పెద్ద సముద్రం కాదు కాబట్టి పెద్ద పెద్ద అలలు రావు, పెద్ద ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉండదు. అది ఒకటి నేను యాడ్ చేద్దాం అనుకుంటాను.
ఆ పాయింట్ మిస్ అయ్యాను. ఇది పెద్ద సముద్రం కాదు, మరొకటి ఏమన్నా
సరస్సు అంటే ఒక అంటే సముద్రం అంత మహాసముద్రం అంత పెద్దది కాదన్నా.
సముద్రం అంటావా?
అంటే ఇక్కడ సముద్ర తీరము అంటే అది నిజంగా పెద్ద సముద్రమే కాదు, ఒక ఏమంటారు మహాసముద్రం అంత పెద్దది కాదు. అంటే ఇక్కడ ఈ తర్జుమాలో ఈ పదాన్ని సరస్సులకి సముద్రాలకి రెండింటి కూడా వర్తిస్తుంది. గల్లే సముద్రం అని అనుకుంటాను.
నేను తెలుమంగా ఆయన పోర్షన్ సముద్ర తీరా అన్న కాడ బాగా గందరగోళం ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంటాయి, గాలులు ఉంటాయి, అక్కడికి ఎందుకు వెళ్లారు అని మనం మాట్లాడిన దాని మీద కొంత స్టడీ చేసి మళ్ళీ ఉదయభోసి తెలియజేస్తున్నాను. ఓకే, యాడ్ చేస్తారా?
చిన్న సబ్మిషన్ సార్. అంటే గలీలియా అన్న, గెన్నెసరత్ అన్న, తిబేరి అన్న, 3 1 అనేసి నేను విన్నాను సార్. అంటే సరస్సుకి సముద్రం ఒక లక్షణాలు కూడా ఉన్నాయి, అందువల్లనే దాన్ని కొన్ని సందర్భాల్లో సముద్రం అన్నారు అనేది నేను విన్నాను సార్ ఎక్స్పర్ట్స్ దగ్గర. థ్యాంక్ యూ సార్.
మళ్ళా రిపీట్ చేస్తా.
సరస్సే కానీ సముద్రానికి ఉన్నటువంటి లక్షణాలు వాటికి ఉన్నాయి, అందుకే సముద్రం అన్న పేరు కూడా వాడినారు.
3 పేర్లు చెప్పి 3 1 అన్నా అది
సార్.
3 పేర్లు మళ్ళా చెప్తావా?
గన్నే సరస్సు, గలీలియా, తిబేరియా.
దేశాలు కదా. ఓ, గలీలియా సముద్రం అన్న, తిబేరియా సముద్రం అన్న, గన్నే సరస్సు అన్న ఒకటే. మీరు స్టడీ చేసి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, చాలా సంతోషం. ఇంకేమన్నా యాడ్ చేస్తారా?
అన్న నేను ఒక పాయింట్ చెప్తాను.
కాబట్టి ఇక్కడ మనం గలలియ సముద్రము అన్న అన్నదాన్ని గిన్నె సరస్సు అని ట్రాన్స్లేట్ చేస్తారు కాబట్టి మనం ఊహించినట్టుగా విపరీతమైన వాతావరణం అక్కడే ఉండదు. సరస్సు ప్రశాంతంగా ఉంటుంది, నిమ్మలంగానే ఉంటుంది అని మన ఒక నిర్ధారణకు రాగలిగా మాట్లాడొచ్చమ్మా.
అన్న నిన్న ఆరవచనంలో సూర్యుడు ఉదయించినప్పుడు అన్న పదం మీద మనం స్టడీ చేశామన్న. అయితే పర్టికులర్ గా ఉదయించినప్పుడు అని ఎందుకు రాశారని చెప్పి నేను కొంచెం స్టడీ చేశానన్న. సూర్యుడు ఉదయించినప్పుడు అంటే అంత ఎక్కువ వేడి ఉండదన్న, మధ్యాహ్నంతో పోల్చుకుంటే చాలా తక్కువ వేడి ఉంటది. అటువంటి చిన్న శ్రమకు కూడా అటువంటి నేలలో ఉన్న పరిస్థితులు కలిగిన వారు తప్పిపోతారు, పెద్దగా అవసరం లేదు అని చెప్పి నేను స్టడీ చేశాను. థ్యాంక్ యూ.
సూర్యోదయం అన్నది విపరీతమైన ఎండ లేనప్పటికీ అవి ఎండిపోయాయి కాబట్టి ప్రారంభంలోనే చిన్న చిన్న శ్రమల దగ్గరే ఇవి ఆగిపోతారు అని సిస్టర్ క్లారిటీ ఇస్తారన్నారు. సూర్యోదయం బాగుందమ్మా, ఇంకేమైనా యాడ్ చేస్తారా? రైట్, ఇంకేమి యాడ్ చేసేది లేకపోతే ముందుకు కొనసాగుదాం. 8-9 వచనాలు సోదరి సిరీస్ బాపట్ల ఐసిడిఎస్ ఆవాసం నుంచి ఏమన్నా మీ వాక్య భాగంలో ఏమన్నా డౌట్లు ఏమైనా ఉన్నాయా? మీరు మాట్లాడేది ఏమైనా ఉందా
సార్? క్వశ్చన్ ఉంది సార్ నాకు. మంచి నేలలో విత్తనాలు పడినప్పుడు అన్ని ఒకే రీతిగా ఫలించాలి కదా, వేరు వేరుగా ఎందుకు ఫలించాయి అన్న క్వశ్చన్ ఉందన్న.
సోదరి అడుగుతా ఉన్నారు, అది మంచి నేలే కదా, రిజల్ట్స్ సమానంగా ఉండాలి కదా, రిజల్ట్స్ ఎందుకు వేరువేరుగా ఉన్నాయని అడుగుతా ఉన్నారు. దాని మీద ఎవరైనా స్టడీ టీమ్ హెల్ప్ చేస్తారా, క్లారిటీ ఇస్తారా? పార్టిసిపెంట్స్ కూడా మీకు ఉన్న ప్రశ్నలు మీరు మాట్లాడొచ్చండి, చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంది. అట్లాగే చాట్ బాక్స్ లో రెవెన్యూ నుంచి వెంకటేశ్వర్లు గారు 9-17 వచనాలు ఎందుకు వదిలేశారు అని పెట్టారు. వదిలేయలేదు, ప్రస్తుతానికి ఎక్కువ వచనాలు ఉన్నాయి కాబట్టి కనెక్టింగ్ వర్సెస్ తీసుకున్నాం. తర్వాత స్టడీస్ లో ఆ వచనాలు కూడా స్టడీకి ఇవ్వబడతాయి. ఈ ప్రశ్న మీద స్పందించాలి స్టడీ టీమ్. మీరేమనుకుంటున్నారు, మంచి నేలలో రిజల్ట్స్ ఎందుకు సమానంగా లేవు, వేరువేరుగా ఉన్నాయని అడుగుతున్నారు. ముందు స్టడీ టీంలో ఉన్న ట్రైనింగ్ టీం వాళ్ళు మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సో ఎవరైతే కోఆర్డినేటర్స్ ఉన్నారో మీరు మాట్లాడితే తర్వాత వాళ్ళు మాట్లాడతారు. అందుకే ట్రైనింగ్ టీంని కొంచెం హోల్డ్లో పెట్టాము, మీరు మాట్లాడాలి. అందులో ప్రేమ్, తర్వాత శిరీష వికారాబాద్, ప్రమీల, రాంబాబు, నలుగురు ఉన్నారు. మేము నలుగురు మాట్లాడచ్చు. నలుగురు ముగ్గురు సుశాంత్ గెలుపు, నలుగురు ట్రైనింగ్ టీం
అయిపోయారు.
రాంబాబు
సార్, అది వేరువేరుగా ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు అంటే 100 అంతలుగా 60 అంతలుగా 30 అంతలుగా అంటే వారు వాక్యాన్ని రిసీవ్ చేసుకున్న విధానం బట్టి అని నా ఉద్దేశం సార్.
రాంబాబు ఏంటంటే అది వాళ్ళ రిసీవ్ చేసుకున్న విధానం. అంటే ప్రశ్న ఏంటి అంటే అది మంచి నేల, మంచి నేల కాబట్టి ఒకలాగే రావాలి కదా, నేలల్లో తేడాలు లేవు కదా అని అడుగుతుంటాను. అంటే మంచి నేల అయినప్పటికీ కూడా ఎందుకు అలా వచ్చింది, దానికి ఏమంటావు
సార్? వాక్యం అందరికి సమానంగానే విత్తబడుతుంది సార్. అంటే అందరికి యేసుప్రభు వారు ఎవరికి వేరియేషన్ చేసి ఏమి అక్కడ ఉపమానం చెప్పట్లేదు. అందరికి మంచిగానే చెప్తా, అందరికి కావాల్సిందే చెప్తున్నారు, కానీ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం వేరుగా ఉంది సార్. సో దానివల్ల మంచి నెల అన్న ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకున్న వారేమో నూరంతలుగా ఉన్నారు. కొంతమంది వారు డిఫరెంట్ డిఫరెంట్ గా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఆ రీతిగా ఉన్నారని నా ఉద్దేశం.
ఓకే, బాగుంది, ఆలోచన బాగుంది. వాక్యాన్ని వినేవారిలో తేడాలు ఉంటాయి, వారు రిసీవ్ చేసుకునే విధానంలో తేడా ఉంటుంది అని అంటాడు రాంబాబు. బాగుంది ఆలోచన. ఇంకేమైనా మాట్లాడతారా? ట్రైనింగ్ టీం మాట్లాడొచ్చండి.
అన్నా అక్కడ వాక్యం అయితే అందరికి ఒకటే అన్నా, 30 ఫలించిన వారికి కానీ 60 కానీ 100 కానీ. దానికి ఆ విన్న వాక్యానికి నా రియాక్షన్, మనకి మీనాల ఉపమానం కూడా ఉంటదన్నా, 10 మందిని పిలిచి 10 మందికి ఒకటే ఇస్తారు కానీ ఒకడు 10 సంపాదిస్తాడు, ఒకడు 5 సంపాదిస్తాడు, ఒకడు ఒకటే సంపాదిస్తాడు. దానికి మన రియాక్షన్ అన్న, మన నుంచి వచ్చే స్పందన మనం ఎట్లా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే మిగతా నెలల్లో ఉన్నట్టుగానే మంచి నెలలో ఉన్న వారికి కూడా శోధనలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అటువంటి సమయంలో మనం ఎట్లా స్టాండ్ తీసుకుని నిలబడుతున్నాం అది మన రియాక్షన్ మీద ఆధారపడి ఉంటది అని నేను స్టడీ చేశాను.
వారు కూడా శోధించబడుతూ ఉంటారు, వారి పరిస్థితులు వేరేగా ఉంటాయి, వారి పరిస్థితిని బట్టి వాళ్ళు ఫలించే విధానంలో మార్పు ఉంటుందని కూడా అంటున్నారు. మీనా ఉపమానం కూడా తన కోట్ చేసి మీనా ఒకటే కానీ దాని రిజల్ట్స్ వేరు వేరుగా వచ్చాయి. బాగుంది. ఇంకేమన్నా యాడ్ చేస్తారండి? చేస్తుందా ప్రేమ్?
ఇక్కడ మన నేను స్టడీ చేసింది ఏంటంటే నాన్న, మన ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవంలో ఉన్న పరిస్థితులను బట్టి ఉపమానం చెప్పబడింది అనుకుంటానన్న. అంటే కొంతమంది దేవుడు పంచాసనాలు అనుకుని చేయకోకుండా అదే దేవుడిని అంగీకరిస్తారు కానీ ఆత్మీయ స్థితిలో అంగీకారంగానే ఉంటది కానీ దేవుడి పని ఏం చేయకుండా ఇదే గొప్పది అనే ఒక విధానంలో వెళ్ళిపోతాం. కొంతమంది ఏమో కొంత మట్టుకు అంటే వారి చుట్టుపక్కల ఉన్న వారి ఊరికే పరిమితం అయి ఉంటాం. అలా ఉన్నదాన్ని బట్టి వాళ్ళు కొద్దిగా వీళ్ళు కొద్దిగా ఫలింపును అని నేను అలా నేను స్టడీ చేశానన్న.
సేమ్ మీరు చెప్పేది అదే కదా, ఏకీభవిస్తున్నాను అంటే అయిపోతుంది, అలా కాకుండా వివేదిస్తున్నాను అన్న క్లారిటీ వస్తుంది, లేకపోతే ఏకీభవిస్తూనే యాడ్ చేస్తున్నాను అని ఏమన్నా యాడ్ చేస్తే బాగుంటది. సేమ్ చెప్తా ఉన్నప్పుడు క్లారిటీ కోసం పలానా విషయంతో ఏకీభవిస్తున్నాను అని కూడా మీరు మాట్లాడచ్చు. ఇక్కడ ఇమానియల్ ఏమంటాడంటే మంచి నేలలో కూడా స్థాయిలు ఉంటాయి అంటాడు. నరేష్ అంటాడు దేవుడిచ్చిన తలాంతను బట్టి ప్రతిఫలం ఉంటుంది. తర్వాత రిసీవింగ్ లో డిఫరెన్స్ ఉంటుందని రేచల్ అంటారు. వారి విశ్వాసాన్ని బట్టి ఫలాలు వేరుగా ఉంటే రవిబాబు గారు అంటున్నారు. దయాకర్ గారు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్ట్స్ అంటారు, వేరు వేరు స్థాయిల్లో ఫలితం, 100 రెట్లు, 60 రెట్లు, 30 రెట్లు. కానీ మూడు అదే మంచి నెలలే, అదే ఎందుకు అన్నది ప్రశ్న. వారికి గల సామర్థ్యం చూపిన ఫలిస్తారు, వారి హృదయాన్ని బట్టి ఉంటుంది. సురేష్ అంటాడు మంచి నెల అయినప్పటికీ విత్తనాల సామర్థ్యం బట్టి ఫలిస్తాయి. విత్తనాల సామర్థ్యం అట, వారి సామర్థ్యమే కాదు విత్తనాల సామర్థ్యం అట, అంటే విశ్వాసం, అంటే విశ్వాస కొల పరిమాణం బట్టి ఫలిస్తారు, వారి విశ్వాస స్థాయిని బట్టి ఫలిస్తారని చెప్పి అంటారు. విత్తనాల సామర్థ్యం బట్టి ఫలిస్తారు అంటున్నారు. మన విత్తనంలో లోపాలు ఉండొచ్చు అంటాడు, ఇది డిఫరెంట్ గా వచ్చిన సమాధానం. అట్లాగే శ్రీ సురేష్ సమాధానం కూడా డిఫరెంట్ గా వచ్చింది, విత్తనాల సామర్థ్యాన్ని బట్టి ఫలిస్తారు అంటున్నారు. ప్రదీప్ అన్న ఫలితాన్ని బట్టి పరలోకంలో స్థానాలు ఉంటాయని అంటాడు. ఇక్కడ ఎలా ఫలిస్తారో అలాగే పరలోకంలో స్థానాలు కూడా వేరువేరుగా ఉన్నాయి అంటున్నారు. విజయ్ అంటాడు, తేడా విజయ చంద్ర, తేడా నేలలో లేదు గాని ఫలించే మొక్కల్లో ఉంది. అలాగే మనిషి హృదయంలో ఉండే విశ్వాస పరిమాణం చొప్పున ఫలిస్తారు అంటున్నాడు. అరుణజ్యోతి గారు ఏమంటారంటే, నేల అంటే హృదయం, వాక్యం విని అర్థం చేసుకోవడమే కాదు పాటించాలి, దాన్ని బట్టి ఫలితం ఉంటుంది అంటున్నారు. సూర్య సూటబుల్ వాక్యాన్ని కోట్ చేశాడు. మంజులా విజయ్ గారు ఉపమానాల ఉద్దేశం ఏంటి అన్నారు, అది వచ్చే స్టడీస్ వస్తుంది. ఓకే, రైట్ రైట్, బాగుంది. మీరు చాలా చక్కగా స్పందిస్తున్నారు, మీరు మెసేజ్ పెట్టండి, తప్పకుండా మీ అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఏమా నీకేమన్నా క్లారిటీ వచ్చిందా?
నేను కొద్దిగా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సమస్య విత్తనంలో ఏమీ ఉండదన్నా, ఇక్కడ మంచి నేల అంటే అర్థం ఏంటంటే పశ్చాత్తాప హృదయం లేకుంటే సిద్ధపరచబడినటువంటి హృదయం అని అర్థం చేసుకోవచ్చు అన్న. సో హృదయాన్ని బట్టి ఫలింపు కూడా ఉంటుంది. బట్ మంచి నేల అంటే సిద్ధపరచబడినటువంటి హృదయం ఎంతో కొంత ఫలం అయితే ఉంటుంది, అది ఖచ్చితంగా ఫలం అయితే ఉంటుంది అని 30% 60% 100% నుంచి నాకు అర్థమవుతున్నా.
విత్తనంలో లోపం అంటే ఏముండదండి, విత్తనం వాక్యంలో లోపం లేదు, దాన్ని తీసుకునే వాళ్ళలో వ్యత్యాసాలు ఉన్నాయని ఉదయబాబు గారు క్లారిటీ ఇస్తున్నారు. విత్తనం లోపం అన్నవారు అర్థం చేసుకోవాలి, విత్తనంలో దేవుడి పక్షంగా లోపమే ఉండదు, లోపం ఏదైనా ఉందంటే మన పక్షంగానే ఉంటుంది. రాంబాబు అన్మ్యూట్ అయ్యో, మాట్లాడతావా? అట్లాగే
సార్, నేను కొంచెం యాడ్ చేద్దాం అనుకున్నాను సార్.
తప్పకుండా.
నేను ఉదయబాబు సార్ తోటి ఐక్యభవిస్తున్నాను సార్. అది కొంచెం ఏంటంటే, వాక్యం మంచి నేల అందరికీ మంచిదే సార్, వాక్యం అనేది అందరికీ మంచిది, అందరికీ సంతృప్తికరంగా వస్తుంది. కానీ వారు ఆచరణలో పెట్టే విధానాన్ని బట్టి వారి యొక్క అభివృద్ధి అనేది వేరియేషన్ చేయబడిందని నేను అంటున్నాను సార్. ఎందుకంటే యాకోబు 1:22 కూడా ఆచరణలో పెట్టిన విధానాన్ని గురించిన అర్థంతో ఉందని నేను అధ్యయనం చేశాను సార్.
తర్వాత రాంబాబు గారు, మీరు మెడికల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు, అడ్వకేట్ అని పేరు వచ్చింది, మీరు అడ్వకేట్ గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారా?
అవును సార్, అవును సార్.
ఓ, అడ్వకేట్ సహవాసం కోసం మేము ట్రై చేస్తున్నాం, మీరు తర్వాత ఒకసారి నాతో మాట్లాడండి. అడ్వకేట్ సహవాసం అక్కడ వర్క్ జరుగుతూ ఉంది, మీరు ముందున్నారు కాబట్టి అది మీ తప్ప మాకు వారు కాదు, అది సహవాసం చేద్దాం.
తప్పకుండా సార్.
మంచి మరి, థ్యాంక్ యూ. మీ నెంబర్ థర్డ్ బాక్స్ లో కూడా పంపించండి, అలా పర్సనల్ గా పెట్టినా నేను కాంటాక్ట్ అవుతాను మీతో. థ్యాంక్ యూ. సుశాంత్, నువ్వు కూడా అన్మ్యూట్ అయ్యా, మాట్లాడతావా?
అన్నా, అవునన్నా. అన్నా, ఈ సందర్భంలోంచి చూసుకుంటే అక్కడ విత్తనం విత్తుతుంది మనిషి కుమారుడు కాబట్టి విత్తనంలో ఎటువంటి తేడా ఉండదన్నా. కానీ విత్తనం ఈ రోజు విత్తబడుతున్న విత్తనాల్లో అయితే 100% తేడా ఉంటుందన్నా, అందుకే ఫలాల్లో కూడా అంతగా కనిపించట్లేదు. కాబట్టి విత్తనంలో తేడా అన్నప్పుడు అది యేసు ప్రభు వారు విత్తుతుందా ఈ రోజుల్లో విత్తుతుందా అన్న వ్యత్యాసంతో చూస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.
విత్తనాల్లో కూడా తేడాలు ఉంటాయి, ఇక్కడైతే తేడా ఉండదు ప్రభు ఇచ్చేది వాక్యాన్ని, కానీ ఇప్పుడు విత్తుతున్న వారు విత్తనాన్ని కల్తీ చేస్తున్నారు, నకిలీ విత్తనాలు విత్తుతున్నారు. నకిలీ విత్తనాలు విత్తితే ఫలితాలు ఉండడం కాదు, చాలా డామేజ్ జరుగుతుందని ప్రాక్టికల్ గా అసలు కోట్ చేస్తా ఉంది. అది వాస్తవం. వాక్యంలో అయితే ఒకవేళ వాళ్ళు కల్తీ చేయకపోతే ఆ తేడా ఏముండదు. ఈవెన్ కల్తీ లేని వాక్యం వాళ్ళు విన్నా రిజల్ట్స్ సమానంగా రావు. దానికి కారణం వాళ్ళ పరిస్థితి, వాళ్ళు స్పందించే విధానం, వాళ్ళ విశ్వాస పరిమాణం అని మాట్లాడుతున్నారు. ఏమైనా సిరీస్ సిస్టర్ కి ఏమైనా క్లారిటీ వచ్చిందమ్మా మీ ప్రశ్న మీద?
ఓకే అన్న, క్లారిటీ వచ్చిందన్న.
రైట్, ఇంకా ముందుకెళ్తున్నాం, తను ముందుకెళ్దాం. మరి 18 ఏమైనా యాడ్ చేస్తారా? అన్మ్యూట్ అయ్యారు సామి.
లేదు సార్, ఫార్వర్డ్ అవ్వండి సార్, మళ్ళీ మాట్లాడతాను.
18-19 వచనాలు సోదరి శిరీష, వికారాబాద్ మెడికల్ కోఆర్డినేటర్, మీ వాక్య భాగాల్లో ఏమైనా మాట్లాడే ఉన్నాయమ్మా?
ప్రైస్ ది లార్డ్ సార్. నా వాక్య భాగానికంటే ముందు నాకు 8వ వచనంలో ఒక చిన్న ప్రశ్న ఉంది సార్.
చెప్తారు.
ఇక్కడ ఆర్డర్ వచ్చేసి మనకి ఫస్ట్ 100%, తర్వాత 60%, 30% ఇచ్చారు కదా సార్. అయితే మార్క్స్ వార్తలోనూ 30%, 60%, 100% ఇచ్చారు. మరి మత్తయి సువార్తలో మొదటగానే 100% ఫలింపు అని ఎందుకు ఇచ్చి ఉంటారని నాకు ఒక చిన్న సందేహంతో కూడిన ప్రశ్న సార్.
యాక్చువల్లీ మీరు అట్లాంటి ప్రశ్నలు అడిగితే చాలా రివర్స్ లో ఉంటాయి. అన్ని మక్కికి మక్కి ఉండవు. 4 సువార్తల్లో సత్యాన్ని ఈవెన్ అక్కడేమైనా 100, 60, 30 ప్లేసులు అక్కడేమైనా 20 ఇస్తే మీరు అడగొచ్చు. అటు ఇటు ఉన్నదాన్ని ఎట్లా అడుగుతారు? దాన్ని తీసుకోవడం కూడా అవసరం లేదు. అయితే 8వ వచనం నుంచి నా ప్రశ్న ఏంటంటే, 30% ఫలించిన వారిని, 100% ఫలించిన వారిని, 60% ఫలించిన వారిని, 60 రెట్లు ఫలించిన వారిని, 30 రెట్లు ఫలించిన వారిని మనం నిత్యత్వంలో సమానంగానే చూడగలుగుతామా? ఫలితాలు ఎలాగున్నా అందరూ ఒకటే పరలోకంలో ఒకే రీతిలో ఉంటారు అని భావించవచ్చా? వ్యత్యాసాలు ఉంటాయా? మనం 30% ఫెయిల్ అయినట్టుగా తీసుకోవాలా, పాస్ అయినట్టుగా తీసుకోవాలా? అదేమైనా మాట్లాడితే కొంత బాగుంటది. స్టడీ టీమ్ రిజల్ట్స్ వేరేగా ఉన్నాయి, వీళ్ళ బహుమానాలు కూడా వేరేగా ఉంటాయి, ఒకటే ఉంటాయా? అదేమన్నా మాట్లాడతారా? అట్లాగే 30ని మనం కన్సిడర్ చేస్తే పాస్ అయ్యారనుకుందామా, ఫెయిల్ అయ్యారనుకుందామా? ఇదేమన్నా కొంచెం మాట్లాడితే బెటర్.
వదనాలు సార్, మాట్లాడచ్చు.
ఒక్క నిమిషం, కోఆర్డినేటర్లకి మొదటి స్థానం, తర్వాత ట్రైనింగ్ టీమ్. ట్రైనింగ్ టీమ్ ఏమైనా మాట్లాడతారా కోఆర్డినేటర్స్?
సార్ ప్రైజ్ లార్డ్ సార్.
రాంబాబు బ్రదర్
సార్, అది బైబిల్ గ్రంథంలో 30 అని కూడా రాశారు అని అంటే నా ఉద్దేశం అది క్వాలిఫయింగ్ అనుకుంటున్నాను సార్. ఎందుకంటే క్లియర్ గా మెన్షన్ చేసి మరి రాశారు. మనం 100 ధ్యానారాల కాడ 1, 2, 3 అట్లా ధ్యానారాల కాడ కూడా దీన్ని కొంచెం క్రోడీకరించి రాసినట్టుగా సార్. ఇప్పుడు మొదట తీసుకున్న ఆయన అసలు ఆయనలో అభివృద్ధి లేదు. కనీసం ఇక్కడ విత్తనాల కాడ చూసుకున్నట్టు 30% అన్న అభివృద్ధి లేదు. అంటే వారు ఆచరించిన విధానం, వారు తీసుకున్న విధానం అనేది కొంచెం అభివృద్ధిలో ఉంది. కానీ మనం కూడా దేవుణ్ణి కొంచెం 30% అన్న అభివృద్ధిలో ఉంటే దానికి తగ్గ స్థాయిలో మనం మనకి అక్కడ ఉంటదని నా ఉద్దేశం సార్.
మీరు దానికి ఏదో కోట్ చేస్తారు, 1 అని కోట్ చేస్తారు. మీరు తలాంతుల ఉపమానాన్ని కోట్ చేస్తారా?
అవును సార్, అవునవును సార్, తలాంతుల ఉపమానం సార్.
ఇంకా తిక్కాలయ్య ఉన్నారు తలాంతుల ఉపమానం మీద
సార్. అక్కడ అదే సార్, అక్కడ ఒక ఉపమానం తీసుకున్న అతను, ఒక ధనారం తీసుకున్న అతను అసలు అభివృద్ధిలో లేడు. కానీ అది తీసుకెళ్లి ముందుగా ఉన్న అభివృద్ధి చెందిన అతనికి 5 తలాంతులు తీసుకున్న వ్యక్తికి ఇవ్వబడింది. అలాగే ఇక్కడ విత్తనాలు అనేది అందరికి సమానంగా పంచడం జరిగింది. కానీ కనీసం 30% అభివృద్ధిలో ఉన్నారు కాబట్టి, క్లియర్ గా అక్కడ 30% అని మెన్షన్ చేశారు కాబట్టి అది క్వాలిఫయింగ్ అని నా ఉద్దేశం సార్.
యా, మామూలు గవర్నమెంట్ లెక్క ప్రకారంగా 35 మార్కులతో పాస్ చేస్తారు. సో 30 అన్నది అట్లాగే పాస్ మార్క్ అని చెప్పేసి రాంబాబు బ్రదర్ అంటారు. చాలా చక్కగా ఈ తలాంతులు ధ్యానారాల ఉపమానంలో 5కి 5, 2కు 2 అట్లా చూసాము. 1 కనీసం 1 కూడా కాలేదు. కాబట్టి అది ఫెయిల్ అయినట్టుగా బైబిల్లో ఉంది. ఏమీ చేయకుండా ఉండటం ఫెయిల్ అవటం, కనీసం 30 అయినా చేయటం పాస్ అని చెప్పి రాంబాబు బ్రదర్ అంటారు. బాగున్నాయి ఆలోచన. ఇంకేమన్నా మాట్లాడతారా? ట్రైనింగ్ టీమ్ మాట్లాడచ్చు.
సార్ వందనాలు సార్. యాక్చువల్ గా 4 కేటగిరీలో మాట్లాడుతున్నప్పుడు మొదటిదేమో రక్షణ పొందకుండా తీసుకెళ్లిపోతున్నాడు వాక్యాన్ని అనేసి చూస్తున్నాం సార్. ఇక్కడ నాలుగో నేల గురించి అంటే మంచి నేల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వారు రక్షించబడ్డారు. రక్షించబడ్డ తర్వాత వాళ్ళు చేసిన పరిచర్ను బట్టి ప్రభు పరలోకంలో దానికి బహుమానాలు ఇస్తున్నారు అనేది నాకు అర్థమైంది, నేను చెప్పగలను సార్. ఇందులో నా ప్రశ్న ఒకటి సార్, అంటే రెండు మూడు కేటగిరీలు రాతి నేల ముండ్ల పొదలు వీళ్ళు రక్షణ నుంచి తొలగిపోయినట్లా ఎట్లా అర్థం చేసుకోవాలి సార్?
ఆ ప్రశ్న తీసుకుందాం. ఇక్కడ మనం ఫలితాల మీద మాట్లాడుతా ఉన్నాం. ఫలితాలు అన్నకాడ శామ్యుయేల్ పరిచర్యే ఫలితం అని మాట్లాడుతున్నాడు. పరిచర్యను ఫలితంగా తీసుకుందామా లేకపోతే ఇంకేమైనా ఫలించటం అన్న దాని మీద కూడా మనం ఆలోచన చేయొచ్చు ఇక్కడ. తర్వాత నేను 30 అంతలు అన్న మాట బాగుంది. ఈ 10% ఎట్లా అర్థం చేసుకోవాలి? మాట్లాడితే 10 అని మాట్లాడతాము కాబట్టి ఏది చేసినా 10 అని మాట్లాడతాం. 10% ఫలితాలను కూడా ఏమైనా మనం ఇక్కడ ఆలోచించొచ్చా? ఏమైనా మాట్లాడతారా
అన్న? నేను ఒక పాయింట్ యాడ్ చేద్దామా అన్న, ఇందాక లూకా సువార్త 19వ అధ్యాయం నుంచి నేను కోట్ చేసి చెప్పిన వాక్యం మళ్ళా కోట్ చేస్తున్నాను. అక్కడ అందరికి కూడా ఒక మీనాని ఇచ్చారన్న, కానీ ఒక మీనాకి 10 మీనాలు సంపాదించిన వాడిని అక్కడ ప్రభు వారు చెప్తున్నారు అనేది స్వయంగా. బళా మంచి దాసుడా అన్నాడు 1కి 10 తెచ్చిన వాడిని. అదే సందర్భంలో ఇంకొకడు 1కి 5 తెచ్చాడన్న, అతన్నేమో 19వ వచనం అన్న, 19వ అధ్యాయం 19వ వచనం లూకా సువార్త, నీవును అని చెప్పారు తప్ప 5 తెచ్చావు కదా, 1కి 5 తెచ్చావు కదా అని ఆయన సంతోషపడి మెచ్చుకున్నట్టుగా లేదన్న. కాబట్టి 30-60 అన్న దాని విషయంలో ప్రభు సంతోషిస్తారు అన్నట్టుగా అనిపించలేదు అన్న. థ్యాంక్ యూ.
తర్వాత ఇంకో వ్యక్తి పరిస్థితి ఏంటి, అది మాట్లాడితే కూడా బాగుంటదేమో. ఆహా, ఓకే. అతను ఫలించకుండా ఆ మీనా తిరిగి తీసుకొచ్చేసాడు కాబట్టి ఫెయిల్ అయ్యాడు. చాలా చక్కటి అబ్జర్వేషన్. 10 మీనాలు సంపాదించిన వ్యక్తినేమో బల అన్నాడు, 5 మీనాలు సంపాదించిన వ్యక్తినేమో బల అనలేదు, నీవును 5 పట్టణాల మీద ఉండు అన్నాడు. ప్రభు మాత్రం 100% రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని సుసన్న అంటారు. బాగుందమ్మా అబ్జర్వేషన్. నేను 10% రిజల్ట్స్ మీద అడుగుతున్నా, అలాగే రిజల్ట్స్ అంటే పరిచర్యనే అని అడుగుతున్నా.
పరిచర్య అంటే మీరు ఏ ఉద్దేశంతో అన్నారో అర్థం కాదు.
ఆయన అన్నారు శామ్యుయేలు పరిచర్య అని అన్నాడు కాబట్టి శామ్యుయేలు నువ్వే సిస్టర్ క్లారిటీ అడుగుతున్నారు, పరిచర్య అంటే మీ ఉద్దేశం ఏంటని అడుగుతున్నారు.
సార్, పరిచర్య అంటే పరిచర్య చేయాలంటే ఇందాక చెప్పినట్లు తలాంతులు పొందుకుని పరిచర్య చేయగలరు సార్, ఊరికే చేయలేరు కదా అన్నది నా ఉద్దేశం. తలాంతుల్ని కూడా నేను కోట్ చేసి మాట్లాడుతున్నాను సార్. అందనాలు సార్.
టాలెంట్స్ వచ్చేది పరిచర్య కొరకు, దాన్ని వాడడమే పరిచర్య, ఇచ్చిన టాలెంట్స్ ను వాడడమే పరిచర్య అని తను అంటాడు. ఓకే ఓకే, ముందుకెళ్దాం. ఈరోజు మనం కంప్లీట్ చేయాలి పోర్షన్. ఏమన్నా మాట్లాడితే త్వరగా మాట్లాడండి, ముందుకెళ్దాం. రైట్. కాబట్టి చాలా మంది నేను అడిగిన ప్రశ్న కూడా అదే, ఏమన్నానంటే పరలోకంలో ఫలితాలు భూమి మీద వేరేగా ఉంటే పరలోకంలో స్థానాలు ఒకలాగే ఉంటాయా వేరుగా ఉంటాయని అడిగాను. అదేమి మీరు మాట్లాడలేదు. దాన్ని డాక్టర్ ప్రదీప్ గారు వేరేగా ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా వేరేగా ఉంటాయని నేను ఏకీభవిస్తా ఉన్నాను. ఏదో చేశాంలే ఏదో ఉన్నాంలే అని ఒకవారు ఇప్పుడు అనుకుంటే రేపు మాత్రం నిజంగా బాధపడతాం. నేను కొంచెం చేసి ఉంటే బాగుండేది, ప్రభు తీర్పు తీసినప్పుడు న్యాయవంతుడిగా ఉంటాడు కానీ నేను చాలా నష్టపోయాను. నేను అవకాశం ఉండి కూడా నిద్రపోయాను, అవకాశం ఉండి కూడా ఏమి చేయలేకపోయాను అని మనం బాధపడతాం. అది మనం అర్థం చేసుకోవడం బాగుంటుంది. చాలా మంది ఈ మాట మాట్లాడతారు, ఫలితాలు ముఖ్యం కాదు, నువ్వు ఉన్నావా లేదా ముఖ్యమని. మీరు వాక్యాలు కోట్ చేస్తే మంచిది. ఫలితాల దగ్గర ఆల్రెడీ సుసన్న ఆ మాట కోట్ చేసింది, 10 సంపాదించిన వాడిని బల అన్నాడు, 5 సంపాదించిన వాడిని బల అనలేదు, నీవును అన్నాడు. ఒకటే కూడా సంపాదించుకుని దాచిపెట్టిన వాడిని అయితే మాత్రం ఎత్తి నరకంలో వేశాడు. అది బైబిల్లో చూస్తున్న విషయాలు. కాబట్టి మీరు ఫలితాల మీద మేమేం పట్టించుకోమండి, మేము అట్లా టైం గడిపేస్తామంటే కుదరదండి, కొంచెం అర్థం చేసుకోండి. దీన్ని ఎంతో చక్కగా జ్యోతి అంజయ్య గారు ఏమంటారంటే, అందరికీ ఒకటే ఫలితం ఉంటుంది, ఒకటే బహుమానం ఉంటుంది, కానీ ఈ జీతం ఇచ్చేదే ఉదయం వచ్చి పనిచేసిన వాడికి సమాన జీతం, మధ్యాహ్నం వచ్చి పనిచేసిన వాడికి సమాన జీతం, సాయంత్రం వచ్చి పనిచేసిన వాడికి సమాన జీతం అని ధ్యానాల ఉపమానం నుంచి మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే మనం సమాన జీతం అన్న మాట దగ్గర చాలా మంది ఏమంటారంటే, రక్షణ పొందుతాం, రక్షణ పొందుతాం, అందరూ రక్షణ పొందుతాం, ఆ రక్షణ దగ్గర అందరూ సమానమే, కానీ బహుమానాలు మాత్రం సమానంగా ఉంటాయి అనుకోవద్దు అని చాలా మంది అంటారు. అది కూడా మీరు ఆలోచించారు
అన్న, ఒక వాక్యం కోట్ చేస్తాను దానికోసం. ప్రకటన గ్రంథం 22:12 వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధం ఉన్నది. వారి వారి ఫలం బట్టే ఉంటదన్నా.
కాబట్టి వారు వారి పనులు బట్టి అని ఉంది. మీరు వారు వారి అనేవి లేదు, ఎవరు ఏం పని చేసినా ఒకటే అన్నప్పుడు అది న్యాయమైన తీర్పు కాదు, న్యాయమైన తీర్పు కాదు. అది మీరు కొంచెం ఆలోచించాలి. రైట్ 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 రైట్. ముందుకెళ్దాం, మీరు చక్కగా పెడుతున్నారు, మీరు రెస్పాండ్ అవుతూ ఉండండి, మేము కూడా కొంచెం త్వరగా ముందుకెళ్ళాలి, వెళ్తున్నాం. ఇంకేమైనా మాట్లాడే ఉన్నాయా? ఇక్కడ ఒక మాట శామ్యూయేలు అన్నాడు, ఆయన అడిగాడు కాబట్టి, స్టడీ టీమ్ కాబట్టి త్వరగా మీరు ఆన్సర్ చేయాలి. మంచి నేలన విత్తబడ్డవారు రక్షించబడ్డవారు, రాతి నేలను త్రోవ పక్కన పడ్డవారు రక్షణ కోల్పోయిన వారు అనుకోవాలా, రక్షణ పొందిన వారు అనుకోవాలా అని అడుగుతున్నాడు. ఏమైనా మాట్లాడతారా? వీళ్ళంతా అన్మ్యూట్ లోనే ఉన్నారా, మ్యూట్ లో ఉన్నారా? ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? అన్మ్యూట్ లో ఉన్నారు చూసేది ఎవరు? మీరు కోహోస్ట్ లో ఉన్న వాళ్ళు హోస్ట్ లో ఉన్న వాళ్ళు ఎందుకున్నట్టు రెస్పాండ్ కాకపోతే?
రక్షణ పొందిన వారే అనుకోవాలన్నా.
రక్షణ పొందిన వారు రక్షణ కోల్పోయినట్టు కాదు అని అంటాడు.
ముళ్ళ పొదలో తొక్కి అణిచివేస్తున్న వారేమో రక్షణ పొంది దేవుళ్ళు ఎదగాలి అనుకున్న వారిని ఆయనకి విచారాలు తొక్కి వేస్తున్నాయి అన్న. రాతి నేలబడినవి
వాళ్ళు రక్షణ కోల్పోయిన వారు అనుకోవచ్చా?
అవునన్న, రక్షణ కోల్పోయిన వారు.
మండల పొదల్లో ఎత్తబడ్డవారు రక్షణ కోల్పోయిన వారు అనుకోవచ్చు. వాక్యాన్ని అంగీకరిస్తాడు కానీ అంటే మనం వాక్యాన్ని అంగీకరించడమే రక్షణ అని అనుకోవాలా? ఎందుకంటే రాతి నేలలో పడ్డవాడు కూడా అంగీకరిస్తాడు, శ్రమ వస్తే తొలగిపోతాడు. మండల పొదల్లో ఉన్నవాడు అంగీకరిస్తాడు, ఫలించడు. అది సామ్యాలు అడుగుతున్నారు. ఎవరైనా ఇంకొక రెస్పాండ్ అవుతారా? ప్రేమ రెస్పాండ్ అయ్యాడు.
రక్షణ లేనట్టే అనుకుంటున్నా, ఎందుకంటే అసలు మొక్క ఎండిపోయింది, అసలు పక్షులు అతికెళ్ళిపోయింది ఫస్ట్ కేటగిరీ, లోప పక్కన పడ్డప్పుడు అసలు అక్కడ రక్షణ లేదు, అసలు వాక్యమే వాళ్ళకి హృదయంలోకి చేరలేదు. రెండవ కేటగిరీ హృదయంలోకి చేరింది కానీ మన్ను లేదు, విశ్వాసం లేదు కాబట్టి రక్షణ లేదు అనుకుంటున్నా. మూడోది కాస్త అర్థమైంది వాక్యము కానీ అహేక విచారాల వల్ల అది ఎక్కువ ప్రాధాన్యత అవడం వల్ల దేవుని చెంతకు రాలేకపోయారు. కాబట్టి ఆ మూడు కేటగిరీలు కూడా రక్షణ లేదని నేను అనుకుంటున్నాను.
మూడు కేటగిరీలో రక్షణ లేదు అని ఉదయ్ బాబు గారు అంటారు, ఇంకొకళ్ళు ఎవరు అడ్మిట్ అయ్యారు. సో ఫలితాలకు రక్షణకు సంబంధం ఉంటుంది అని కూడా అనుకోవచ్చా లేదా అంటే కూడా ఆలోచించాలి. చూసాను మాట్లాడు
అన్న, మొదటి నెలలో ఉన్నవారైతే అసలు రక్షించబడలేదు అని మార్క్స్ వార్త 14:15 క్లియర్ గా ఉందన్న. మిగతా రెండు నెలల్లో ఉన్నవారు రక్షించబడ్డారా అంటే రక్షించబడ్డాము అన్న భ్రమలో బ్రతుకుతున్నారని నేను మనం డిస్కస్ చేసినట్టుగా ధనం సంపాదించుకోవడం అటువైపు చూస్తూ నన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు నేను దేవుడితోనే ఉన్నాను కదా అన్న భ్రమలో బ్రతుకుతున్నారన్న రక్షణ లేదు కానీ భ్రమలో ఉన్నారు ఉంది అని అట్లా తీసుకుంటే బాగుంటుంది.
ముగ్గురు రక్షణ పొందలేదు అయితే రెండో వాళ్ళు మూడో వాళ్ళు రక్షణ పొందాము అన్న భ్రమలో ఉంటారు అని సుసన్న కొండ బదులు కూడా చెప్తుంది. బాగుంది. నీకేమన్నా క్లారిటీ ఇవ్వగలిగామా సామీ
అన్న? ప్రైజ్లాడ్ అన్న.
మాట్లాడు.
అవేమో రెండు మొదటి పోర్షన్లోదేమో ఎత్తుకుపోయింది రెండోదేమో చచ్చిపోయింది. ఇది బ్రతికే ఉంది కాని అణిచిపోయి పడుతుంది కదన్న, అంటే రక్షణ ఉన్నట్టే కదా.
అదే మనం రక్షణ ఉన్నట్టే కదా అని ఆత్మీయంగా అనుకోవడానికి ఏమన్నా లింక్ ఉండాలి. అందుకు ఇందులో ఏమంటామంటే వాక్యాధారాలు చూపించాలి. ఇక్కడ ఏమన్నాము, దీనికి ఏమైనా వాక్యం ఆయన మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటి, వాక్యాన్ని వింటే స్పందిస్తే ఎట్లా ఉంటుంది అనేది మాట్లాడుతున్నాడు తప్ప ఆయన రక్షణ కొరకు ఎక్కడ మనకు క్లూస్ దొరకట్లా. దొరకనప్పుడు ఉన్నట్టే కదా అని వాదిస్తే మీరు అనుకోండి, ఉన్నట్టే అని మీరు అనుకోండి, లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. మనం వాక్యాధారం లేని చాట అభిప్రాయపడడం తప్ప మనం ఎవరిని ఒప్పుకోండి అని చెప్పడానికి లేదు. అలా కాని పరిస్థితుల్లో మీరు ఏమన్నా వాక్యాధారం చూపిస్తే మిగతా వాళ్ళు సరి చేసుకోగలుగుతారు.
అన్న నేను ఒక వాకింగ్ కోట్ చేసి చెప్తాం అనుకుంటున్నా అన్న.
మాట్లాడమ్మా.
లూకా సువార్తలో ఇదే సందర్భం అన్న, 8:14 చూస్తే ఈ జీవన సంబంధమైన విచారము చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి. అణిచివేయబడి అంటే అక్కడ ధనభోగమా దేవుడా అని చూస్తే వారి ప్రయారిటీ ధనభోగాలకి వీటికే ఉంది కాబట్టి వారు రక్షించబడలేదన్న. దేవుడికి సిరికి దాసులుగా ఉండలేము కాబట్టి లేదు అనే తీసుకోవాలని నా అభిప్రాయం అన్న. థ్యాంక్ యూ అన్న.
జనరల్ గా శ్రమ వచ్చినప్పుడు ఒప్పుకోవాలి, శ్రమ వచ్చినప్పుడు సహించాలి, ఓర్చుకోవాలి. అది మనకి ఇవ్వబడ్డ పరీక్ష. శ్రమలో లేకపోతే ఈ పైగా శ్రమలు కాదు ఆ విచారాలు, ధనభోగం, లోక విషయాల్లో కురుగుపోయి ఎట్లాగ వాళ్ళు ప్రభుని సంతోషపెట్టే వరకు ఆగలుగుతారు అని తను అంటుంది.
త్రోవ ప్రక్కన పడిన వారు అయితే రక్షణ లేకుండా ఉన్నవారు అని నేను అనుకుంటున్నా సార్, ఎందుకంటే లూకా సువార్త 8:12.
ఒక మాట, టైం లేదు, రిపిటేషన్ వద్దు, ఆల్రెడీ చెప్పారు. మీరు ఎక్స్ట్రా ఏమైనా చెప్తున్నారా, కాంట్రడిక్షన్ ఏమైనా చెప్తున్నారా, అంతవరకు రండి.
అంటే ఫస్ట్ వన్ అయితే కన్ఫర్మేషన్ రక్షణ లేకుండా ఉన్నవారు అనేది సార్ నా ఒపీనియన్.
అది అందరికి అర్థమైందమ్మా, థ్యాంక్ యూ. ముందుకెళ్దాం, మరి ముందుకెళ్ళాలి, త్వరగా కంప్లీట్ చేయాలి. ఈ రోజు మీరు రేపు కూర్చోబెడతానంటే అయ్యే భయం కాదు. ఇది 18:19 ఎక్కడ ఆగేమో, సిరీస్ వికారాబాద్ మెడికల్ సహవాసం. నీ వాక్య భాగంలో ఏమన్నా ఉన్నాయా, త్వరగా చెప్పాలి. మీరేమన్నా ప్రశ్నలు?
ఒక ప్రశ్న ఉంది సార్, సాతాను మరి వాక్యం ఎత్తుకుపోవడంని మనం ఎలా అర్థం చేసుకుంటాం అని నాకు ఒక ప్రశ్న ఉంది సార్.
ఏమన్నా మాట్లాడతారా, వాడు వాక్యాన్ని ఎందుకు ఎత్తుకుపోతున్నాడు అని అడుగుతున్నారు. సాతానికి వాక్యానికి ఏంటి సంబంధం, సాతాను వాక్యం చూసి పారిపోవాలి కదా, వాడు ఎత్తుకుపోవడం ఏందని అడుగుతున్నారు. ఏమైనా మాట్లాడతారా స్టడీ టీమ్?
సార్ ఉన్నారు సార్, అది లూకా 8:12 క్లియర్ ఉంది సార్. నమ్మి రక్షణ పొందకుండా ఉండడం కోసం వాడు వెత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు.
అదే ఎందుకు ఎత్తుకుపోతున్నాడంటే ఆ వ్యక్తి రక్షణ పొందకూడదు కాబట్టి ఎత్తుకుపోతున్నాడు. వాక్యం ఆ వ్యక్తుల రక్షణ కార్యం కలిగజేస్తుంది కాబట్టి ఎత్తుకుపోతున్నాడు. ఇంకెవరు మాట్లాడతారు, ఇంకొకరు మాట్లాడతారా? సరే ఇంకొకరు మాట్లాడతారా?
అన్నో మాట్లాడచ్చు. అన్న అక్కడ 19 చూస్తే వాక్యము వినియు గ్రహించలేదన్న, వాళ్ళు గ్రహించలేదు. వాడు ఎత్తుకుపోతున్నాడు, వాడు ఎత్తుకుపోతున్నాడు అంటే తప్పంతా వాడి మీద వేయద్దు కానీ విని గ్రహించలేదన్న కాబట్టి వాడు ఎత్తుకుపోగలుగుతున్నాడు.
అక్కడ మన నిర్లక్ష్యం ఉంది కానీ వాడు ఎత్తుకుపోతున్నాడు. రెండోది వాడు రక్షణ పొందకూడదు కాబట్టి ఎత్తుకుపోతున్నాడు. సురేష్ చెప్తాడంటే రిజల్ట్స్ ని బట్టి రక్షణ డిసైడ్ చేయలేము, రక్షణ కృపను బట్టి ఉంటుంది కదా అని అంటాడు. కృప చేతే కదా రక్షణ, ఫలితాన్ని బట్టి రక్షణ కాదు కదా అని అంటాడు. అందుకోసం మన బైబిల్ స్టడీలో ఏం చేస్తున్నామంటే, మీరు స్టడీ చేయడానికి 2 రోజులు టైం ఇచ్చాము, సజీవ వాహిని మీ చేతిలో పెట్టాము, మీకు చాట్ జీపీటీ కూడా అందుబాటులోకి వచ్చింది, మీ ఇష్టం. మనం కొంతగా స్టడీ చేయగలుగుతాం, మీరు సాటిస్ఫై కాలేని విషయాలు మీరు ఓన్ టైం ఎంతైనా తీసుకుని స్టడీ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ మేము అవుట్ లైన్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం, దాన్ని మీరు గమనించి మీరు తవ్వాలనుకున్న బాగా తవ్వండి, దాని మీద మీరు వర్తమానాలు కూడా సిద్ధపరచుకోండి. ప్రశ్న, అమ్మ నీకేమైనా అర్థమైందా శిరీషా? ఇద్దరు స్పందించారు.
సార్ యాక్చువల్ గా సాతాన్ ఎందుకు ఎత్తుకుపోతాడు అని కాదు సార్, ఎలా ఎత్తుకుపోతాడు అనేది నా సందేహం సార్.
ఎలా ఎత్తుకుపోతాడు అన్న సందేశం ఎందుకు వచ్చింది? ఎత్తుకొచ్చిందమ్మా, వాడు ఎలాగైనా ఎత్తుకుపోతాడు. ఎందుకు ఎత్తుకుపోతున్నాడు అన్నది కదా ముఖ్యం. వాడు ఎత్తుకుపోతున్నాడు అన్నది ఒప్పుకుంటా ఒప్పుకోవా?
ఒప్పుకుంటాను సార్.
స్లోగా ఎత్తుకుపోతే ఏంది, స్పీడ్ గా ఎత్తుకుపోతే ఏంది, ఆకాశం దగ్గర తీసుకెళ్లిపోతే ఏంది, ఎత్తుకుపోతాడు. అంతవరకు మనం మాట్లాడగలం, కొన్ని ఎలా ఎత్తుకుపోతాడో ఏమన్నా క్లారిటీ ఉంటే చెప్పు, మేమైనా వింటాం పోండి.
అంటే వాని హృదయంలో నుంచి వచ్చిన వాక్యం ఎత్తుకుపోవడం అంటే నాకు అర్థమైన వరకు సార్, అంటే డైవర్షన్స్ ఇస్తాడు. అంటే మనం వాక్యం వినేటప్పుడు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా మనం ఇతర తలంపులతో నిండుకొని ఉంటాం కాబట్టి అలాగన వాక్యం వినలేకుండా ఉండే స్థితి తీసుకొస్తాడని నాకు అర్థమైంది సార్.
చాలా బాగుంది. అందుకే మనం గైడ్లైన్స్ ఏ రాశామంటే, మీరు ఏమన్నా స్టడీ చేస్తే మీరు డైరెక్ట్ గా ప్రశ్న అడగాల్సిన పని లేదు, మీరే ప్రశ్న అడిగి నేను ఇలా అనుకుంటున్నానని చెబితే మేము ఏకీభవించడమా విభేదించడం చేస్తాము. వాక్యాన్ని ఎత్తుకుపోతాడు అన్న మాట దగ్గర మీరు చెప్పిన సమాధానం ఏంటంటే, ఎత్తుకుపోతున్నట్టుగా కాకుండా వాక్యం ఫలించకుండా డైవర్ట్ చేస్తున్నాడు. మీరన్నది 2వ నెల 3వ నెలకి మోర్ అవర్ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే 2వ నెల 3వ నెలలో సాతాను పనిచేయట్లేదు అని అనుకుందామా, పనిచేస్తాడు అనుకుందామా?
భయంకరంగా పని చేస్తున్నాడు సార్.
2వ నెల 3వ మీరు చెప్తున్నట్టుగా డైవర్ట్ చేస్తున్నాడు. 2వ నెలలోనేమో శ్రమ తీసుకొస్తున్నాడు, 3వ నెలలోనేమో సుఖాలు తీసుకొస్తున్నాడు. బెదిరిస్తాడు లేదా సుఖపెడతాడు, అది కూడా సాతాను కార్యం.
4వ నెలలో కూడా ఉంటాడు సార్.
4వ నెలలో కూడా మంచి నెలలో కూడా వాడు పనిచేస్తాడు, కాబట్టి రిజల్ట్స్ ఆశించిన స్థాయిలో రావట్లేదు అని అంటున్నాడు. వాడిని మనం ప్రతి తెరలోనూ ప్రతి సీన్ లోను ఆయన తప్పకుండా ఉంటాడు, తప్పకుండా పనిచేస్తాడు, వాడి పనే అది. ముందుకెళ్దాం, మరి ముందుకెళ్దాం. ఇంకేమన్నా ఉన్నాయమ్మా శిరీష? నెక్స్ట్ 20, 21 సామియర్, నీ వాక్య భాగాల మీద ఏమన్నా మాట్లాడే ఉన్నాయా? 20, 21
సార్ ఇందాక స్టడీలో కవర్ అయింది సార్. ఇందులో ఒకటి, ఈ 4 రకాల నేలనే ఎందుకు కోట్ చేసినారు? నేడు ఈ కేటగిరీలోనే ఉన్నారనుకోవచ్చా, లేకపోతే ప్రతి విశ్వాసి కూడా ఈ 4 కేటగిరీ గుండా ప్రయాణం చేస్తున్నాడు అనుకోవచ్చు సార్?
మళ్ళా నీ ప్రశ్న షార్ట్ గా పెట్టు, అంత లెంతీగా వద్దు, మళ్ళీ అడుగు.
అంటే నేడు ఈ 4 రకాల నేలకు సంబంధించిన మనుషులు ఉన్నారని అనుకోవచ్చా? ఇంకొకటి, ప్రతి క్రైస్తవుడు కూడా ఈ 4 రకాల నేల అనుభవం గుండా ప్రయాణం చేస్తాడా అనేది ప్రశ్న సార్. 2 ప్రశ్నలు
అక్కడ, 2 ప్రశ్నలు మన ముందు ఉన్నాయి, మనం ఆలోచించగలిగితే బాగుంటుంది. ఒకటి, మనుషులందరినీ 4 రకాల నేలల్లోకే మనం తీసుకురాగలుగుతామా, ఇంకేమన్నా ఉంటాయా అని అడుగుతున్నారు. అదొకటి మాట్లాడచ్చు. 2, ఒకే వ్యక్తిలో 4 రకాల నేలలు కనిపిస్తాయా? ఒకే వ్యక్తిలో ఇవేమైనా స్టేజ్ల ప్రశ్న, ఒకే వ్యక్తిలో స్టెప్ బై స్టెప్ ఏమైనా ఒక మనిషిలో ఇలాగే ఉంటుందా, లేకపోతే మనుషులందరిలో 4 రకాలుగా ఉంటారా, ఎలా తీసుకోవాలని చెప్పి శామ్యులు అడుగుతున్నాడు. మీరు దాని మీద ఏమన్నా మాట్లాడచ్చు. క్రెడిట్యూ అయితే ఇక్కడ ఒక్క మాట ఏంటంటే, సహోదరుడు సురేష్ అడిగిన ప్రశ్నకు లిల్లీ రోజు గారు అంటారు, రక్షణ దేవుని కృపే, కానీ అంతవరకు దాన్ని కొనసాగించడం మన బాధ్యత. అంతవరకు కొనసాగించే గాడ జాగ్రత్తగా లేకపోతే ఎటు మధ్యలో వాడు అంచేస్తాడు అన్న మాట కూడా కోట్ చేస్తున్నారు. సలోమి గారు ఎంత చక్కగా కోట్ చేశారు, మొదటి పేతురు 5:8 కోట్ చేసి శత్రువు విషయంలో మాట్లాడుతూ వాడు ఎవని మింగుదునా అని తిరుగుతున్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, ఎందుకు ఆ మాట అన్నాడు? మేము రక్షణ పొందాము, ఎలాగన్నా ఉంటాము అని అనుకోవడానికి లేదు, మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఈ జాగ్రత్తలు ఎందుకు మాట్లాడుతున్నాడు? చివరి రక్షణ పొందిన తర్వాత దాన్ని కోల్పోతారు అన్నదాన్ని కోట్ చేస్తూ మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా ఉండాలని మాట్లాడుతున్నారు.
ఇంతకీ ఆ ప్రశ్నకి కోల్పోతారా లేకపోతే, మామూలుగా చాలా మంది స్కాలర్స్ మాట్లాడతారు, అందుకోసం క్వశ్చన్ రైజ్ చేశాను సార్. అంటే
అంటే ఈ స్కాలర్స్ చాలా మంది మాట్లాడే కాడ ఎవరికి తగ్గ వచనాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు ఎవరి అభిప్రాయాలు వారు సమర్థించుకునే వాక్యాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఆ రెండు కేటగిరీలు ఏదో కేటగిరీకి వెళ్ళిపోవచ్చు. రక్షణ కోల్పోరు అన్న ఒక కేటగిరీకి రావచ్చు, రక్షణ కోల్పోతారు అన్న గ్రూప్ లో చేరొచ్చు, ఏదో గ్రూప్ లో చేరొచ్చు. నేను మాత్రం రెండు కరెక్ట్ అని భావిస్తాను. రెండు కరెక్ట్ అని ఎందుకు భావిస్తానంటే, నిర్లక్ష్యంగా ఉంటే రక్షణ కోల్పోతారు, అది మన పాటు. మనం నిర్లక్ష్యంగా లేవు, రక్షణ కోల్పోకుండా దేవుడు గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. దేవుడి పాటి ప్రకారంగా రక్షణ కోల్పోము, నా చేతుల నుంచి ఎవడునూ అపహరింపడు అన్నాడు. ఆయన అపక్షంగా మన రక్షణ కోల్పోవడానికి ఆయన ఆస్కారం ఇవ్వలేదు. మనం నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం కోల్పోతాము. కాబట్టి మన పాటు ఎలాగున్నా చెక్ చేసుకుందాం. ఆయన మాత్రం తిరుగులేని వాగ్దానాలు ఇచ్చాడు, రెండూ కరెక్ట్ అని మాత్రం నేను భావిస్తాను. ముందుకెళ్దాం. ఇంకేమన్నా ఉన్నాయా ఈ శామ్యూయేలు అడిగిన ప్రశ్న మీద మాట్లాడచ్చు? వీటిని ఏమన్నా స్టేజ్లు అనుకుందామా, గ్రూపులు అనుకుందామా? నేలలో
అన్న మాట్లాడచ్చు.
చేసామా సుసన్న
అన్న, ఏ ప్రభు వారే 4 రకాల నేలలు అని చెప్తున్నారు కాబట్టి ఆ 4 రకాల నేలలు ఉంటాయి ఈ రోజు కూడా అని చెప్పి తీసుకోవాలన్న. నెక్స్ట్ అందరూ ఆటిగుండా వస్తారంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆ 4 నెలల అనుభవం అనేది ఉంటదన్న. నా మటుకు నా జీవితంలో ఉంది అంటే అందరికి మనం ఇదేం డిసైడ్ చేయకూడదు కానీ ఖచ్చితంగా అయితే ఉంటదన్న, ఆటిగుండా రావాల్సిందే ఎవరైనా సరే రక్షించబడిన వారు.
రెండు ప్రశ్నలకు సుసన్న ఎస్ అని చెప్తుంది. ఇంకేమైనా మాట్లాడతారా? సురేష్ ఏమంటాడంటే రిజల్ట్స్ ని బట్టి బహుమానాలు ఉంటాయి, రక్షణ కాదు. రిజల్ట్స్ బట్టి ముగ్గురు రక్షణ పొందిన వారే 100%, 60%, 30%. నా ప్రశ్న 10% సంగతి ఏంటి? ఆ 10% కోసం మాట్లాడతలేదు, అది కూడా మీరు మాట్లాడండి. ఇమానియల్ అంటాడు, స్వరూప ఓడియప్ అంటుంది, రెండు ఉంటాయని అంటుంది. ఇమానియల్ అంటాడు కైండ్స్ ఉన్నాయి, స్టేజెస్ కూడా ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి, అలాగే స్థాయిలు కూడా ఉన్నాయి, రెండు ఒక వ్యక్తిలో ఉంటాయి, రెండు బయటలో ఉన్నాయి కూడా తీసుకోవచ్చు అని మాట్లాడుతున్నారు. మోర్ ఓవర్ కనిపించేది, చాలా స్పష్టంగా కనిపించేది, ఇది ఒక వ్యక్తిలో స్థాయిల కోసం కనిపించదు, ఎక్కువగా గ్రూపులుగానే కనబడుతుంది అని కూడా అంటున్నారు. ఓకే ఓకే. హెప్సీబా జాషువా తన అదే మాట అంటున్నారు, రెండు కరెక్టే రెండింటికని అంటున్నారు. ముందుకెళ్దాం మరి. నెక్స్ట్ పోర్షన్ 22వ వచనం, ప్రమీలా గారు హైదరాబాద్ మెడికల్, మీ వాక్య భాగంలో ఏమైనా మాట్లాడే ఉన్నాయమ్మా? రాంబాబు గారు మీట్ లో ఉన్నారని అన్మ్యూట్ చేయండి బాబు. ఇంకేమైనా మాట్లాడతారా? 23వ వచనం, ప్రమీలా గారు గ్రూపులుగా తీసుకోవచ్చు అన్నది స్పష్టంగా కనబడుతున్న విషయం, స్టేజ్లుగా కూడా తీసుకోవచ్చు అన్న కాడ కొంతమంది అవును అంటున్నారు, కాదు అని అనుకుంటే మీరు అలా పెట్టచ్చు. తెలిసిన విషయాన్ని మాట్లాడడం వల్ల ఉపయోగం ఏమి లేదు. ఇంకేమన్నా మాట్లాడతారా? 23వ వచనం ఏమమ్మా మీరు 22 రెస్పాండ్ కావాలా? ప్రమీలా గారు హైదరాబాద్ మెడికల్ కోఆర్డినేటర్ లేనట్టేనా? ఇందాకలు కూడా సిస్టర్ అన్మ్యూట్ చేయలేదు. ఆపరేట్ చేస్తున్న వాళ్ళ మీద నాకు పెద్ద డౌట్. మీరు నిద్రపోతున్నారేమో, బైబిల్ స్టడీలో నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నారేమో డౌట్. ఆవిడ అన్మ్యూట్ చేయకుండా ఇంక ఎలక్ట్ తిట్టాలి మిమ్మల్ని. ప్రమీలా గారు రెస్పాండ్ అవ్వండి అమ్మా, నేను అన్మ్యూట్ చేశాను. ఇరవై రెండో వచనం మీరు ఏమన్నా మీరు
ఇరవై రెండో వచనము ముండ్ల పొదలలో అవునన్న ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గానీ ఐహిక విచారం అణిచివేయబడును గాక వాడు నిష్ప్రడవుడు అంటే మరి ముండ్ల పొదలలో విత్తనం వేయటము అని మరి ముళ్ళ పొలంలో విత్తనం వేస్తే అది పలిస్తుంది అయినా సరే ఈ ఐవిక
విచారం చెక్ చేసుకోండి. మీరు అడిగేది లెంతీగా అడగొద్దు, షార్ట్ గా అడగండి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు షార్ట్ గా అడగండి. సిస్టర్ అడిగింది ఏమన్నా అర్థమైతే స్టడీ టీమ్ వారు ఇంకొకటి రిపీట్ చేయండి, డిస్కస్ చేద్దాం.
ముండ్ల పొదల్లో ఎందుకు
వస్తుందమ్మా? ఇప్పుడు వస్తుంది, మాట్లాడండి రమీల గారు.
నా ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వింటాడు కానీ అర్థం కూడా చేసుకుంటాడు, అయినా కూడా ఈ లోకానుసారంగానే ఎందుకు నడవాల్సి వస్తుంది, దేవుడు ఎందుకు అణచివేయలేకపోతున్నాడు అనేది వచ్చానన్నా.
అది నిన్న డిస్కస్ చేశారు కదమ్మా, రాతి నేల దగ్గర డిస్కస్ చేశారు. రాతి నేల అని చెప్పి దేవుడు ఎందుకు దాన్ని మార్చట్లేదు? సేమ్ ఆన్సర్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఇక్కడ దేవుని పార్ట్ కాదు, మనుషుల పార్ట్. ఇది మనుషుల యొక్క పాత్ర. దేవుడు బలవంతంగా చేయట్లేదు, చేయడానికి దేవుడు సమర్థుడు. మనం ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. అది మన పార్ట్ అని నేను మాట్లాడా, బలవంతం చేయడం మాట్లాడా.
ఓకే, అర్థమైందన్న, క్లియర్.
రైట్ అమ్మా, రైట్ అమ్మా, థ్యాంక్ యూ. చివరిగా 23వ వచనం రాంబాబు బ్రదర్, మీ వాక్య భాగంలో మాట్లాడేది ఏమన్నా ఉందా?
సార్ ఏం లేదు సార్, అర్థమైంది.
మనం ఆల్రెడీ మాట్లాడి ఇంకేం లేదు, అయిపోయింది. చక్కగా మనం పోర్షన్ కంప్లీట్ చేస్తాము, పోర్షన్ కంప్లీట్ చేస్తాము. ఏమైనా యాడ్ చేసిన విషయాలు ఉంటే యాడ్ చేయండి, లేకపోతే మనం త్వరగా ముగింపులోకి వెళ్దాం. సుసన్న
అన్న, మనం ఈ నేలల గురించి ఉపమాన భావన చూసిన దగ్గర స్టార్టింగ్ నుంచి ఎండింగ్, స్టార్టింగ్ లో చూస్తే గ్రహించలేదు, ఎండింగ్ లో చూస్తే గ్రహించాడు. ఇంతకీ గ్రహించడం ఏంటి అంటే వాక్యం, ఇప్పుడు బైబిల్ స్టడీ కూడా మనం అందరం వింటున్నాం అన్న, విండి అర్థమవుతుంది కూడా, అర్థం చేసుకున్న దాన్ని నా జీవితానికి అన్వయించుకుని దాన్ని అనుసరించి జీవించడం అన్న. గ్రహించడము అంటే నేను స్టడీ చేసా, గ్రహించడం అంటే అర్థం చేసుకోవడం అని అనుకునేదాన్ని, కానీ అర్థం చేసుకోవడం కాదు, దాన్ని అవలంబించి జీవించడము. గ్రహించడము అంటే ఇంకా సిస్టర్ కూడా అర్థం చేసుకుంటున్నారు కదా అని అడిగారు. అర్థం చేసుకోవడం వేరు, గ్రహించడం వేరన్న, అదొక పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను. అలానే ఇంకొక పాయింట్ అన్న, హృదయము, హృదయము అంటే అదేదో మన బాడీలో ఒక పార్ట్ కాదు, కానీ మన ఆలోచనలు, తలంపులు, ఊహలు, మన చిత్తం, ఇవన్నీ కూడా దేవుని వై ఉండాలి అన్న పాయింట్ కూడా చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ అన్న.
బాగుందమ్మా. జనరల్ గా దీన్ని ఏమంటారంటే, మనం ఒక మనుషులో స్టేజెస్ గా కూడా అనుకున్నాం కాబట్టి ఇట్లాగ అనుకోవచ్చేమో అని సిస్టర్ అంటున్నారు. ఒకటి, వాళ్ళు వినరు, వినడానికి ఇష్టపడరు, విన్నా వాళ్ళు ఏమాత్రం దాన్ని నమ్మరు. వినటం ఒకటి, దాన్ని నమ్మటం, గ్రహించటం ఒకటి, అర్థం చేసుకోవటం. మూడు, అర్థం చేసుకున్న దాన్ని ఆచరించటం. ఆచరించటం ఒకటి, దాని తర్వాత ఫలితాలు వస్తాయి. చాలా సార్లు ఎస్ఎఫ్జేలో ఉన్న ప్రమాదం కూడా ఏంటంటే అందుబాటులో ఉంది, ఆ చేతిలో మొబైల్ ఫోన్లోనే ఉంది, మూడు పూట్లా ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు మనం కుదిరితే వినొచ్చు, జర్నీ చేసుకుంటూ కూడా వినొచ్చు, అంటూ దోముకుంటూ కూడా వినొచ్చు, ఎక్సర్సైజ్ చేసుకుంటూ కూడా వినొచ్చు. కీలకమైన ప్రశ్న ఏంటంటే ఎత్తుకుపోతాడు, ఎత్తుకుపోతాడు. దాన్ని ధ్యానించాలి, దాన్ని ఆచరించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అవి కీలకమైన స్టెప్స్. వాటికి, వాటి కోసం అయితే 23 గంటలు మనం పనిచేయాలి. ఉదయం విన్నాం, దాన్ని రోజులో ప్రాక్టీస్ లో తీసుకురావాలి, దాన్ని మళ్ళా రీస్టడీ చేయాలి. అవి అవసరమైనవి, లేకపోతే ఫలితాలు చూడలేము అని సిస్టర్ జ్ఞాపకం చేస్తున్నారు. ముందుకెళ్దాం. ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి, మాట్లాడే ఉంటే యాడ్ చేయండి. ఏమి లేకపోతే మన గైడ్లైన్స్ ప్రకారంగా డిస్కషన్ తర్వాత కాంటెక్స్ట్ మాట్లాడాలి, సందర్భం ఏంటో మాట్లాడాలి. సజీవవాహిని వ్యాఖ్యానం అవసరం లేదు, సజీవవాహిని వ్యాఖ్యానం మనం క్లారిటీ లేనికాడ తీసుకోవాలి. సజీవవాహిని వ్యాఖ్యానం ఆల్మోస్ట్ నేను చూశాను, వాళ్ళు కూడా అంత క్లారిటీకి ఏమి వెళ్ళలేదు, కానీ ఒక చక్కటి మాట మాట్లాడారు, అది చాలా మేలు ప్రయోజనం అనిపించింది. మనం మాట్లాడిన విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. సరే, ఎట్లాగా రాసుకున్నాం కాబట్టి నేను టూకీగా ఒకసారి జ్ఞాపకం చేసేస్తాను. సజీవవాహినిలో ఉదాహరణ అన్న ఉపమానాన్ని అర్థం కావడానికి అలాగ అన్నారేమో కానీ ఉదాహరణకి దానికి వ్యత్యాసం కూడా మనం చూడగలిగాం. వారు దీన్ని ఇలా అన్నారు, పరలోక సత్యాలకు భూ సంబంధమైన దృష్టాంతాలు అన్నారు. ఆ మాట కూడా చాలా బాగుంది. తర్వాత రాతి స్థలాలు అంటే రాళ్ళు చల్లా చెదిరిగా ఉన్న స్థలాలు అని కాదు, కింద రాతి బండ ఉంటుంది, పైన మట్టి ఉంటుంది. కాబట్టి వేరు లోపలికి వెళ్ళదు, పై పైన మట్టి ఉంటుంది, లోపల రాయి ఉంటుంది, పై పైన భక్తి అని మాట్లాడారు. ఏడులో ముళ్ళ పొదల కోసం మాట్లాడారు. ఆ రైతులు సాధారణంగా మొలల్లో చల్లరు, కానీ దేవుని వాక్యం అని ఇక్కడ విత్తనం అన్న మాట దగ్గర కూడా చాలా చక్కటి పదం వాడారు. విత్తనాన్ని ఏమన్నారంటే వాక్యం అనలేదు, విత్తనాన్ని వాక్య సత్యాలు అన్నారు, వాక్య సత్యాలు అన్నారు. కాబట్టి బైబిల్ సత్యాలు, వాక్యం అన్న మాట దగ్గర అక్షరం కాదు, వాక్య సత్యం అన్నకాడ మనం దేవుడు చెప్పాలనుకున్న సందేశం, దేవుడి విషయాలు. విత్తనం అంటే వాక్యం కాదు, వాక్య సత్యాలు. అక్కడ సుసన్న కూడా చాలా చక్కటి మాట పోటీ చేసింది, ఆయన ఇచ్చిన వాక్యంలో కల్తీ లేదు, మనకి పంచే వాక్యంలో కల్తీ వచ్చేసింది, కాబట్టి దాని వల్ల కూడా నష్టం జరుగుతుంది అని మాట్లాడారు. ఇక్కడ వ్యాఖ్యానం సులువుగానే వ్యాఖ్యానం ఇచ్చారు, కానీ ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో చాలా విషయాలు ప్రస్తావించారు. ఈ ఉపమానం దగ్గర ఆయన వాళ్ళు ఏమంటారంటే, ప్రతి ఉపమానం చదువుతుండగా దాని ముఖ్యమైన అంశాన్ని లేక అంశాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, అంతే తప్ప చిన్న చిన్న విషయాల మీద డైవర్ట్ అయిపోకూడదు అని అంటారు. చిన్న చిన్న వివరాలు కూడా అర్థాలు ఉంటాయి, వాటిని మనం డైవర్ట్ కాకుండా ముఖ్యంగా థీమ్ ఏంటో చూడాలి అంటారు. ఇక్కడ ముఖ్యాంశాన్ని విస్మరిస్తూ చిన్న చిన్న వివరాలపై ఎక్కువ దృష్టి నిలపకూడదు. నేను అందుకే ఇందాక ఇక్కడ ఏమో 100 రెట్లు ముందు వాడారు, మార్కు సువార్త లూకా సువార్తలో తర్వాత వాడారు, ఇక్కడ ముందు వాడారు. చిన్న చిన్న విషయాల మీద ఎక్కువ దృష్టి నిలపడం, ముఖ్యమైన విషయాన్ని మనం మిస్ అవుతాం, మన టమయాన్ని ముఖ్యమైన విషయాల్లోకి వెళ్ళాం, అది మనకు అర్థం కావాలి, దాన్ని మాట్లాడుతున్నారు. తర్వాత గ్రహించకపోతే అన్న మాట దగ్గర మాట్లాడారు. దీని ఏమన్నారు, ఆత్మ సంబంధమైన గుడ్డితనం, అజ్ఞానం వల్ల ఇలాంటి వ్యక్తి నిర్లక్ష్యంగా దేవుని సత్యాన్ని పట్టించుకోకుండా ఉంటాడు. వింటారు కానీ పట్టించుకోరు, వింటారు పట్టించుకోరు, ఆ మాట మాట్లాడుతున్నారు. దాని లోకా 18లో సైతాన్ ఉద్దేశం ఏంటో మాట్లాడారు. రక్షణ పొందకుండాట్లు ఎందుకు ఎత్తుకుపోతాడు అన్న మాట దగ్గర, వాడు వాళ్ళ రక్షణ పొందకూడదు కాడు ఎత్తుకుపోతాడు అంతే, ఎలా ఎత్తుకుపోతాడు అన్నది మనం కంటే కూడా ఇక్కడ ఎత్తుకుపోతాడు, ఉద్దేశం మాత్రం రక్షణ పొందకూడదు. రక్షణ గొప్పది, దానికి వాక్యం కారణం. ఆ గొప్ప రక్షణను పొందకుండా ఈ వాక్యం మనలో ఫలించకుండా చేయడమే వాడి ప్రయత్నం. అందుకోసం ఇప్పుడు వాక్యాన్ని కల్తీ చేసేసాడు, వాక్యానికి వినే పరిస్థితుల్లో మనుషులు లేరు, సువార్త చెబితే వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్నాయి, అవన్నీ వాడి పనులే, వాడి పనులే. తర్వాత లోతైన ఆసక్తి లేకపోవటం, రాతి నేల దగ్గర లోతైన ఆసక్తి లేకపోవటం, ఆ మాట మాట్లాడుతున్నారు. తర్వాత ఇహలోక చింత, ధనం కోసమైన ఆశలు, అవి అడ్డుకుని నాశనం చేసే ముళ్ళు అని మాట్లాడుతున్నారు. సుఖభోగాలు చాలా చక్కటి మాట. శిష్యులు తమ అవసరాల నిమిత్తం దేవుణ్ణే నమ్ముకుంటూ ఆందోళన చెందకుండా తమ మనసులను ఆత్మ సంబంధమైన పరలోక విషయాల మీదే తప్ప ఇహలోక విషయాలపై లగ్నం చేయరాదన్న క్రీస్తు ఆయన బ్రాయబారులు నేర్పినది ఇందుకే. అవసరాలు విషయంలో కాదు, ఆశలు అవసరాలు తప్పకుండా ప్రభు తీరుస్తారు. మనం తీర్చుకోవడానికి కష్టపడచ్చు. కోరికలు, ఆశలు, దురాశలు అవి మంచివి కావు, అవి అణిచివేస్తాయి అన్న జాగ్రత్త వాళ్ళు తీసుకున్నారు, మనకు నేర్పిస్తున్నారు. ఇక్కడ గ్రహించి అన్నమాట వాక్యం చాలా చక్కటి మాట. మంచి జ్ఞానం ఎత్తపడ్డవాడు వింటాడు, గ్రహిస్తాడు, వింటాడు, గ్రహిస్తాడు. ఆ గ్రహింపు అన్నమాట దగ్గర మాట్లాడుతున్నారు. విన్నారు, విన్నారు, తాము విన్న దాన్ని అర్థం చేసుకున్నారని రాసి లేదు. విన్నారు అది వేరు, అర్థం చేసుకోవడం వేరు, ఆచరించటం వేరు. వింటే ధన్యులు కాదు, ధర్మశాస్త్రాన్ని వినువారు కాదు, దాని ప్రకారంగా ప్రవర్తించటం, దాని ప్రకారంగా ప్రవర్తించటం అని చెప్పి వాక్యం మాట్లాడుతుంది. ఫలిస్తారు, ఫలితం అన్న మాట దగ్గర కూడా వ్యాఖ్యానం ఇచ్చారు. ఇది ఆత్మ సంబంధమైన అందుకే ఈ హోస్టల్ లో నన్ను నిద్రపోతున్నారని చెప్పే దానికోసమే బాగా నిద్రపోతున్నారు. మనుషుల హృదయాల్లో దేవుడు పనిచేస్తున్నాడో లేదో ఇదొక్కటే రుజువు. అంతే, రిజల్ట్స్ ఉండాలి. రిజల్ట్ అన్న మాట దగ్గర మీరేమైనా తీసుకోండి, ఆత్మీయమైన విషయాల్లో రిజల్ట్ ఉండాలి. రిజల్ట్ కొరకు మనం చూస్తున్నాం, అది మేలు చేయటం, అది ఆరాధన చేయటం, అన్ని విషయాల్లో పాపాన్ని విడిచిపెట్టడం, అవన్నీ రిజల్ట్స్. వాళ్ళు రక్షణ పొందిన వ్యక్తికి, రక్షణ పొందని వ్యక్తికి, ఫలించే వ్యక్తికి, నిష్ఫలుడైన వ్యక్తికి తేడాలు కనిపిస్తాయి అని మాట్లాడుతున్నారు. రైట్ 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 ముందుకెళ్దాం. అది దున్నకుండా మన్ను లోతు లేకుండా రాళ్లతో ముళ్లతో నిండి ఉంటే దానికి బాధ్యులు మనమే. ఇది మన పరిస్థితి, మన చేతిలో ఉంది. దీన్ని మనమే గ్రహించి మనమే మార్చుకోవడానికి ఇష్టపడాలి, ప్రభు సహాయం కోరుకోవాలి అని అంటారు. సో సజీవాహిని కామెంటరీ కూడా నేను బ్రీఫ్ గా మీకు పరిచయం చేశాను. కాంటెక్స్ట్ కూడా ఏమైనా మాట్లాడతారా, కాంటెక్స్ట్ సందర్భం ఏమైనా మాట్లాడతారా? తర్వాత సెక్షన్స్ ఇక్కడ రావు, అప్లికేషన్స్కి వెళ్ళిపోతాం. అప్లికేషన్స్ లో స్టడీ టీమే కాదు, అందరూ అప్లికేషన్స్ తీసుకోవచ్చు, తీసుకోవాలి. అది మీకు ప్రయోజనకరం. చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంది. నాకు తెలిసి మనమేంటో బాగా అర్థం చేసుకోవడానికి, మనమేంటో బాగా అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ చేసేది ఈ ఉపమానం. మన హృదయ స్థితిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేది ఉపమానం. అది ఎక్కువ మీరు దీన్ని మళ్ళా స్టడీ చేయండి, తప్పకుండా అప్లై చేసుకోండి. అప్లికేషన్స్ ఉండాలి. కాంటెక్స్ట్ ఏమైనా మాట్లాడతారా త్వరగా? కాంటెక్స్ట్ ఏమైనా మాట్లాడతారా?
నా 12వ అధ్యాయంలో అధ్యాయం వరకు క్లియర్ గా మరి యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తా ఉన్నారు, కానీ పరిసయ్యులు తిరస్కరిస్తా ఉన్నారు. కాబట్టి వారి యొక్క హృదయాల్ని వారికి, అంటే ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళకు మాత్రమే అర్థమయ్యే రీతిలో బోధించినటువంటి సందర్భాన్ని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి అర్థం కాకుండా ఎవరైతే శ్రద్ధతో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే విధంగా చెప్పినటువంటి సందర్భం అని అనుకుంటున్నాను.
ఓకే, వరే బాబు సీఏ గారు ఏమంటారంటే అర్థం చేసుకోవట్లేదు కాబట్టి వాళ్ళని తిట్టడానికి, వాళ్ళ పరిస్థితి చెప్పడానికి ఆయన విషయాలు ఉపమానంగా మాట్లాడుతున్నాడు అని అంటారు. ఇంకేమన్నా దాన్నే కాంటెక్స్ట్ తీసుకుందాం, ఇంకేమన్నా యాక్ట్ చేస్తారా? అని యాడ్ చేస్తారా కాంటెక్స్ట్? రైట్ రైట్, అప్లికేషన్స్ కి వెళ్దాం. కాంటెక్స్ట్ అంత ప్రాముఖ్యమైనది ఏం కాదు. ఒక రకంగా పరలోక సత్యాలను భూసంబంధమైన విషయాలతో పోల్చి ఆయన శిష్యులకు అర్థమయ్యేటట్లుగా, పరిచయలకు శాస్త్రులకు వాళ్ళ పరిస్థితి అర్థమయ్యేటట్లుగా మాట్లాడుతున్న సందర్భంగా కూడా తీసుకోవచ్చు. అప్లికేషన్స్కి వెళ్ళిపోదాం. సో ఈ 10 మంది మీరు ఎట్లా అన్వయించుకుంటున్నారో మాట్లాడారు. మొదటిగా ఉదయభావ సిఏ గారు, మీ అప్లికేషన్.
మరింతగా ఫలించాలనుకుంటున్నాను.
ఇప్పుడు ఏమనుకోవచ్చు, 30 అనుకోవాలా, 60 అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి?
20లో ఉన్నామే అనిపిస్తుంది అన్న.
20లో ఉన్నాం. అసలు 20లో ఎక్కడుంది? 20 10లు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ 20లు 10లు లేవు. 30
30లో ఉన్నా అనిపిస్తుంది అన్న.
30లో ఉన్నావా? అంటే నేను ఎలా అంటాను, నీ టైంలో 30%, నీ శాలరీలో 30%, అట్లా అనుకోవచ్చు మేము?
టైంలో అయితే అంత తక్కువ కాదన్నా.
టైం అయితే ఇవ్వగలుగుతున్నాం, కానీ జీతం అడిగితే మొదటి కష్టం అంటావైతే. అట్లాగే మరింత ఫలించాలి, మంచి అప్లికేషన్. తర్వాత నెక్స్ట్ నవనీత ట్రైనింగ్ టీమ్. ఈరోజు మొత్తం స్వరం మోగబడింది నవనీత, ఏం మాట్లాడలా, మాట్లాడు.
రైసలాడు సార్, వింటున్నా సార్. అంటే ఈ విత్తబడుతున్న వాక్యం బట్టి గ్రహించి, గ్రహించడమే కాకుండా దాన్ని నాకు నేను ప్రతిరోజు విన్నదాన్ని బట్టి వాక్యానుసారంగా జీవిస్తూ అని జీవించాలని అన్వయించుకుంటున్నా సార్.
వాక్యాన్ని వినటం కాదు, గ్రహించాలి గ్రహించాలి అని నేను అన్వయించుకుంటున్నాను అంటున్నాను. బాగుందమ్మా. ప్రేమ్
రైజులాడన్నా. నేను చేస్తున్న దేవుని పరిచర్య పని ఇంకా చాలదు నాకు తెలిసి. నేను కూడా 30లోనే ఉన్నాను అనుకుంటున్నానన్నా. ఇంకా ఫలించాలి అంటే, ఇప్పుడు వరకు విత్తువాడి ఉపమానం ఇలా ఉంది అని తెలుసు, కానీ ఇంత బలంగా మనకి పనిచేస్తుంది అని నాకు అర్థం కాలేదన్నా. ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఈ రకంగా నేను జాగ్రత్త పడి ఫలించాలనుకుంటున్నానన్నా.
మరింతగా ఫలించాలి. వ్యాపారాల్లో ఫలితాలు ఎట్లాగైతే పూర్తి స్థాయిలో ఆశిస్తాము, ప్రభు పరిచర్యలో కూడా పూర్తి స్థాయిలో ఫలించాలి అని ఆయన అనుకుంటున్నాడు. బాగుంది. ప్రసన్న సిస్టర్, కృష్ణా మెడికల్ కోఆర్డినేటర్, అస్సలు మాట్లాడలా, కామ్గా ఉన్నారు ఈరోజు, మాట్లాడండి.
సార్ ప్రైజ్లాడు. సార్
ప్రైజ్లాడు.
సార్ తెలియని విషయం నేను చాలా నేర్చుకున్నాను సార్. ఇంకా వాక్యంలో బలపడాలి.
ఒక మాట, పార్టిసిపెంట్స్ త్వరగా మీ అప్లికేషన్స్ రాయాలి, మీ అప్లికేషన్ బట్టి కూడా ప్రార్థన చేస్తాం. ఎస్సమ్మా ప్రసన్న గారు, చాలా నేర్చుకున్నాను, చాలా బలపడ్డాను వద్దు. అప్లికేషన్ అంటే ఏ విషయం మార్చుకున్నారు, ఏ విషయం నేర్చుకున్నారు, అది మాట్లాడండి.
సార్ ఇంకా వాక్యంలో నేను బలపడాలనుకుంటున్నాను సార్. వాక్యానుసారంగా జీవిస్తాను సార్.
వాక్యానుసారంగా జీవిస్తాను, వాక్యంలో బలపడతాను. బాగుంది బాగుంది. తర్వాత సిరీస్ సిస్టర్ బాపట్ల.
నాకు దేవుల్లో ఫలింపు తక్కువగా ఉంది కాబట్టి నేను 100% ఫలించాలని దేవుల్లో ఆశపడుతున్నాను సార్.
100% ఫలించడానికి అవకాశం ఉంది కాబట్టి వై నాట్ 100, నేను ఎందుకు 100% ఉండకూడదని అప్లై చేసుకుంటున్నారు. బాగుంది, చాలా బాగుంది. తర్వాత శిరీష వికారాబాద్.
సార్
ఎస్మా,
నేను అనుక్షణం సాతానును జయించాలంటే వాక్యాన్ని గ్రహించాలని నేను తెలుసుకున్నాను సార్.
అనుక్షణం సాతానుతో పోరాటమే, అందుకోసం అనుక్షణం వాక్యంలో ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలని అన్వయించుకున్నారు. ఓకే బాగుందమ్మా. తర్వాత శామ్యూయేలు ట్రైనింగ్ టీమ్.
100% ఫలించాలండి సార్ నా తీర్మానం.
వాయిస్ బ్రేక్ అయింది, అయినా అర్థమైంది. ఎంతవరకు అర్థమైందంటే వై నాట్ 100, బాగుంది నీ అప్లికేషన్, వై నాట్ 100. ఇది ప్రభు పరిచర్య, ప్రభు చేస్తాడు, మనం చేసేది కాదు. మనం జాగ్రత్తగా ఉంటే 100% ఫలించేటట్లుగా ప్రభు చేస్తాడు, మనం దాన్ని ఆశపడితే బాగుంటుంది. ప్రమీల గారు, హైదరాబాద్ మెడికల్ కోఆర్డినేటర్.
అన్నా ప్రైజ్లాడన్నా.
అన్న నాకు ఇచ్చిన వచనాన్నే కోట్ చేసుకుని మరి ముండ పొదల పడ్డ విత్తనం లాగా నేను వింటున్నాను, ప్రతిరోజు మూడు పూటలా వింటున్నాను, కానీ మరి ఇంకా ఈ ధనమోహము కుటుంబము వ్యవస్థలోనే పడి ఉన్నానేమో కాదు అని అన్నట్టుగా ఉన్నా. నాకు పాస్ మార్కులే ఉన్నాయన్న, 100కి రావాలని కోరుకుంటున్నాను. నేను పడుకున్నా లేచినా నేను ఎక్కడ ఉన్నా కూడా ఆయన విషయాలే మాట్లాడాలనే ఆశ అయితే కలిగి ఉన్నానన్న.
ఫలితాలు 100% చూడాలని చెప్పి ఆశపడుతున్నారు. బాగుంది.
అవును
రాంబాబు బ్రదర్.
సార్ ప్రైజ్లర్ సార్. సార్ నేను కూడా సార్ 100% దేవునిలో ఉండాలనేది ఆశపడుతున్నాను
సార్. అది మీ అడ్వకేట్ మీ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, అక్కడ మాకు 0లో ఉన్నాం మేము. 100% అన్న మాట దగ్గర అందరు వాక్యాన్ని నేర్చుకోవడం మాత్రమే కాదు కానీ మీ స్థానంలో కార్యాలు చూడాలి. మేము పోలీసుల్లో ఈ మాట చెప్పగలుగుతాం, ఆంధ్రాలో అన్నమయ్య జిల్లా తప్పితే అన్ని జిల్లాల్లో పోలీసులను మేము యాక్టివేట్ చేయగలిగాం, పోలీసులు పెట్టగలుగుతున్నాం. అట్లా ఏదో ఒకటి స్టార్ట్ చేస్తే 100% టార్గెట్ ఏదో ఒక రోజుకి రీచ్ అవుతాం.
తప్పకుండా.
అన్న వందనాలు అన్నా.
ప్రభు
ఆశిస్తున్న మేర ఫలించాలి అన్నది నా అప్లికేషన్ అన్న. అంత మాత్రమే కాకుండా ఈ వాక్య ఈ ఉపమానం మొత్తం వినండి వినండి అని ఉంది కదన్నా, వినడం మాత్రం కాదు జాగ్రత్తగా చదివి గ్రహించి అవలంబించి ఫలించాలి అన్నది నా అప్లికేషన్.
ఇప్పుడు ప్రభు ఆశించే స్థాయిలో ఫలించాలంటే ప్రభు కొంతమంది ఈ స్థాయిలో ఆశ ఫలించాలి ఈ స్థాయిలో ఫలించాలి ఏమన్నా అనుకుంటాడమ్మా ప్రభు?
లేదన్నా, ప్రతి ఒక్కరు
100 రెట్లు ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆయన ఆశించే స్థాయి అనేసరికి ఏ మాత్రం రద్దు లేకుండా 100% మనం ఆయన ఆశిస్తున్నాడు, మనం కూడా ఆశిస్తే సరిపోతుంది. బాగున్నాయి మీ అప్లికేషన్ బాగున్నాయి. చాట్ బాక్స్ లో చాలా మంది ఉన్నారు, కొద్ది మంది మాత్రమే అప్లై చేసుకోవాలనుకుంటున్నారు. మిగతా వాళ్ళంతా మేము అప్లై చేసుకోము, వింటాం. అంతవరకు మాత్రం మా పని వాక్యాన్ని విని మర్చిపోతాం, సాతాన్ని ఎత్తుకుపోయినా పర్లేదు అన్నట్టుగా ఉన్నారు. బాగుంది. సందీప్ అంటాడు, మంచి నేల వంటి హృదయాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాను, అభివృద్ధి చేసుకుంటాం అనుకుంటున్నాను. అరుణజ్యోతి గారు, మంచి నేల లాంటి హృదయంతో వాక్యాన్ని విని ఆచరించి ఆయన రాజ్య వ్యాప్తిలో భాగస్థురాలుగా ఉండి ఫలించాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తానండి, ఫలితాలు మీ ప్రార్థనా సమయం, మీ వాక్య ధ్యాన సమయము, మీ జయ జీవితము, అవన్నీ ఫలితాలే. కానీ కనిపించే ఫలితాలు, ప్రభు మెచ్చే ఫలితాలు ఏంటంటే ఎంతమంది మన ద్వారా రక్షణ పొందారు, ఎన్ని సంఘాలు కట్టుబడ్డాయి, ఎంతగా మనం ఇతరులను ప్రేమించగలుగుతున్నాం. దేవుణ్ణి ప్రేమించే కాడ కామన్ గానే ఉంటారు అందరూ, ఈ మనుషుల్ని ప్రేమించే కాడ, మనుషుల్ని సంపాదించుకునే కాడ, అవి కనిపించే ఫలితాలు. అది మాత్రమే ఫలితాలు నేను అనను, కానీ అవి చాలా కీలకమైన ఫలితాలుగా వాక్యం మాట్లాడుతుందని జ్ఞాపకం చేస్తున్నాను. బాగున్నాయి అరుణజ్యోతి గారు మీ పరిచర్లో ఆయన రాజ్య వ్యాప్తిలో భాగస్థరాలుగా ఉండి ఫలించాలి. బాగున్నాయి. సంధ్యారాణి గారు, పరిచర్లకు అర్థమయ్యి వాళ్ళ కొరకే చెప్తున్నారు అని తెలిసి ఆయన చంపడం చూశారు. అప్లికేషన్ అంటే మీరు ఏమి నేర్చుకున్నారు కాదు, ఏమి తీసుకున్నారు, ఏమి మార్చుకున్నారు. స్వరూప ఓడి యొక్క వాక్యం విని దాన్ని అనుసరించాలి, సర్వలోకానికి వెళ్లి సువార్త చెప్పాలి అనుకుంటున్నాను. హామో టీచర్ గారు, ఐ విల్ లిసన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇంట్రెస్టింగ్లీ అండ్ డూ లైక్ దిస్, వాక్య ప్రకారం జీవిస్తాను. రాజా రమేష్, దేవుని వాక్యానికి లోబడేలా నా హృదయాన్ని సిద్ధం చేసుకుంటాను, వాక్యాన్ని వినేలాగా, లోబడేలా, మంచి మాట, వాక్యానికి లోబడేలా సిద్ధం ఉంటాను. నాగలక్ష్మి గారు, ఫలించే నేలగా ఉండాలి 100%. ప్రదీప్ అన్న, పరలోకంలో బాధపడకుండా ఉండాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుని పరుగులు తీస్తూ ప్రయాసపడాలి. చాలా చక్కటి మాట, పరలోకంలో బాధపడకుండా ఇంకా కొంచెం చేస్తుంటే బాగుంటుంది అని బాధపడకుండా ఇప్పుడే పరిగెత్తాలి, ఇప్పుడే పరిగెత్తాలి. బాగుంది. అనురాధ ఏలూరు, నా హృదయంలో దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇస్తాను, అనేక ఆత్మల్ని ఇంకా అనేక ఆత్మలు సంపాదిస్తాను. బాగుంది. సుధాకర్ పెద్దపల్లి, మంచి నేల వంటి హృదయాన్ని గ్రహించి అభివృద్ధి చేసుకుని వాక్యాన్ని విని గ్రహించి ఫలించేలా ఉండాలని అనుమించుకుంటున్నాను. హెప్సిబా జాస్వా 30% కాదు 100% బాగుంది. కళ్యాణమ్మ 100 రెట్లు ఫలించారు. సురేష్ ఫలింపు లేని మూడు నెలలు ఫలింపు కొరకు ప్రయాసపడాలని అనుకుంటున్నాను. మంచి కవి ఉండండి ఈలో ఆ ఫలితాలు లేని చోట పనిచేయాలనుకుంటున్నాడు. స్వామి 100% అంటున్నాడు. హరిత మంచి నేల పడిన విత్తనం వాలి ఫలించాలి, మొత్తానికి ఫలించాలి అనుకుంటున్నారు. బాగుంది. తర్వాత సంధ్యారాణి గారు 100% ఫలించాలి, కుటుంబాన్ని సంపాదించుకోవాలి. బాగుంది. సలోమి గారు 100% అంటారు. మీనాక్షి 100% అంటారు. ప్రదీప్ వరంగల్, శిష్యుడు పొంచి ఉన్నాడన్న గ్రహింపుతో వాక్యంలో జాగ్రత్తగా ఉంటానంటాడు. ఎద్ర వాక్యాన్ని విని గ్రహించి దాని ప్రకారం జీవించే హృదయం కలిగి ఉండాలని ఆశ నా కోరిక. బాగుంది. లలిత డిఆర్డి, నేను కూడా వాక్యానుసారంగా నడుచుకోవాలనుకుంటున్నాను. బాగుంది. హరిదాసిత్, నా కుటుంబాన్ని కూడా వాక్యంలో పూర్తిగా నడిపించాలనుకుంటున్నాను. ఫలితాలు కుటుంబాల్లో కూడా కనిపించాయి. కుటుంబాల్లో ఫలితాలు లేకపోతే ఆయన అన్నాడు తన కుటుంబాన్ని ఏలనవాడు సంఘాన్ని ఎట్లా ఏలుతాడు అన్నాడు. కాదు, అక్కడ చాలా ప్రాముఖ్యం. ప్రకాశ్ 0 ఉన్నాడట, 100% కోసం పరిగెడతాడట, మంచి గ్రహింపు. బాబు భారతి గారు 100% అన్నారు, చాలా సంతోషం. బాబు మీ కమిట్మెంట్లను మీ అప్లికేషన్స్ ఫలింపు చేయాలి. స్టడీ టీం నుంచి ఒక సమయం తీసుకుని క్లుప్తంగా ప్రార్థన చేస్తే మనం ఆ సమయాన్ని మళ్ళా ప్రార్థన ఖర్చు పెడతాం. బ్రీఫ్ గా స్టడీ టీం నుంచి ఒక సమయం తీసుకోండి. ఎవరైనా తీసుకోమస్తా
ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధ మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, అయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో అయ్యా నీ పరిశుద్ధ పాదసన్నిధిలో కూడుకుని నీ పరిశుద్ధ లేఖనాలను ధ్యానించడానికి, అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మదేవ మీరు మాకు చేసిన సహాయం కొరకు ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఏ ఉద్దేశంతో రాయించారో ఆ ఉద్దేశాన్ని గ్రహించడానికి ప్రభువా మీరు సహాయం చేశారు, వందనాలు. అయ్యా ఏదైతే మేము విన్నామో, అర్థం చేసుకున్నామో, గ్రహించుకున్నామో దాన్ని అవలంబించి జీవించి ప్రభువా అయ్యా జాయిన్ అయిన మేమందరం కూడా 100 ఫలించగలుగుటకు చాలినంత కృపను అనుగ్రహించండి. ఈ ఫలించే సమయంలో వస్తున్న ప్రతి శోధనను కూడా అయ్యా తన్ని నీ వైపు చూస్తూ విశ్వాసంతో జయించే కృపను, ధన్యతను, భాగ్యమును మాకు అనుగ్రహించండి. అయ్యా ఈ సమయంలో మేము తీసుకున్న తీర్మానాలన్నీ కూడా జీవం గల దేవునితో నాయన మేము మాట్లాడుతున్నామని, మీకు మాట ఇచ్చామన్న అవగాహనతో ప్రభువా అయ్యా బహు జాగ్రత్తగా జీవించటకు చాలినంత కృపను అనుగ్రహించండి. మీరు మాకు ఏర్పాటు చేసిన బైబిల్ స్టడీని బట్టి, విత్తవాన్ ఉపమానాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం.